ప్రేమ ఆత్మగమ్యమే. ఒక భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను, నీ సన్నిధిలో ఉండాలనుంది, నాకు నీ ప్రజెన్స్ లో ఉండాలనుంది, అంటే ఉద్యోగానికి రాజీనామా చేసే సంకల్పం నాకుంది అని ఒక భక్తుడు, ఒక ఉద్యోగం చేసే భక్తుడు భగవాన్ ప్రశ్నించాడు. భగవాన్ ఎప్పుడు నీతోనే ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు. భగవాన్ అంటే శరీరం కాదు, ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడు. ఈ శరీరంలో కాదు, రాబోయే శరీరంలో కూడా మన హృదయంలో ఉంటాడు. ఈశ్వరుడు మన హృదయంలో ప్రతిష్ట అవ్వకుండా శరీరం రాదు, శరీరం రాదు, హ్యూమన్ బాడీ రాదు, ఏ బాడీ కూడా రాదు. ఒక శరీరం అక్కడ మనకు కనిపిస్తామంటే అక్కడ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. అయితే మనకు కనిపిస్తున్నాడంటే జ్ఞాననేత్రం ఉంటే కనిపిస్తాడు, జ్ఞాననేత్రం లేని వాడు కనపడదు. విశ్వరూపం దర్శించినప్పుడు కూడా ఈశ్వరుడు ఏమనంటే, ఈ మాంసనేత్రాలతో నేను చూడలేను, నేను జ్ఞాననేత్రం అని ప్రసాదిస్తాను, ఆ జ్ఞాననేత్రంతో చూడగల కానీ నా స్వరూపాన్ని ఈ మాంసంతో తయారు చేసినటువంటి నేత్రాలతో నేను చూడలేమని పరమాత్మని గీతలో చెప్పాడు. అయితే మనందరం గురువృష్టి ఏంటంటే, ఎక్కడో దేవుడు ఉన్నాడంటే మనకు నమ్మకం కలుగుతుంది, మనకి వేరుగా ఉన్న దేవుడు ఉన్నాడంటే నమ్మకం కలుగుతుంది, మన హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఉన్నాడంటే మనకు నమ్మకం కలగదు. మనం దురదృష్టం, నీ కూడా ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీ వెలుపల లోపల అంతటా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నవాడు నీ హృదయంలో ఉన్నాడు. భగవాన్ అంటే శరీరం కాదు, గురువు అంటే శరీరం కాదు. గురువు అంటే శరీరం అయితే శరీరం మరణించినప్పుడు గురువుతో కూడా సంబంధం చెందిపోతుంది. గురువు అంటే చైతన్యం, గురువు అంటే ఆత్మ, గురువు అంటే బ్రహ్మము. ప్రతి జన్మలో కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు గురువు. ఈ మనస్సు కొంచెం తక్కువకి వచ్చినప్పుడు, పరిమితికి వచ్చినప్పుడు, కొంచెం బుద్ధి పెరిగినప్పుడు ఆ టైం చూసుకుని ఆయన కాలు చేతిని తొడుక్కొచ్చి మీకు బోధిస్తాడు. అంటే మన అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు, పరిమితి లేనప్పుడు, దిశలో కానప్పుడు, బుద్ధిలో శుద్ధి లేనప్పుడు మీరు భగవద్గీత కోర్సాలు చదవడానికి అర్థం కాదు. ఏదైనా గౌరవం ఉండాలి, ఈశ్వరం మీద గౌరవం ఉండాలి, శాస్త్రం మీద గౌరవం ఉండాలి, గురుభక్తి ఉండాలి, ఈశ్వర భక్తి ఉండాలి, శాస్త్ర భక్తి ఉండాలి, ఇన్ని రకాలు ఉంటేనే కానీ ఆ శాస్త్రం దాని మొదలైనప్పుడు మనుషులు మన ఎదురుగుండా కనిపిస్తున్నప్పటికీ అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు, మన శరీరాన్ని దగ్గరగా ఉన్నాం, అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు, అవగాహన చేసుకునే శక్తి లేనప్పుడు, అంతర్దృష్టి లేనప్పుడు మనసులు దూరంగా ఉంటాయి. శరీరాలు దూరంగా ఉండి మనసులు దగ్గరగా ఉండటం మంచిది. శరీరాలు దగ్గరగా ఉండి మనసులు దూరంగా ఉంటాం కంటే మనసులు దగ్గరగా ఉండి శరీరాలు దూరంగా ఉండటం మంచిది. ఆ చైతన్య స్థాయిలో తేడా వచ్చేప్పుడు ఒక మనిషి చెప్పి ఉంటే మనిషికి అర్థం కాదు. మీరందరూ సాధన అంత బాగా చేయటం లేదు, ఏదో కొంతవరకు మీరు చేస్తున్నారు. నా ఉద్దేశం మీరు టైం ఎక్కువ వేస్ట్ చేసుకుంటున్నారు. మీ టైం మీరు పాడు చేసుకుంటున్నారో నా టైం పాడు చేస్తున్నారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భగవంతుడు ఏమన్నాడంటే నేను కాలరూపంలో ఉన్నానని చెప్పాడు. అంటే ధనం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ కాలం పోతే మళ్ళీ సంపాదించుకోవడం. 80 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళు మళ్ళీ 60 సంవత్సరాలకి వెనక్కి రావాలంటే రావాలి. ఓ 10 రూపాయలు పోతే మళ్ళీ 10 రూపాయలు సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు. భగవంతుడు ఏమన్నాడంటే నేను ధనం రూపంలో ఉన్నానని చెప్పలేదు, కాలం రూపంలో ఉన్నానని చెప్పాడు. అంటే మీరు శ్రద్ధగా సాధన చేసుకోవాలి, ఎందుకంటే మీరు శ్రద్ధగా సాధన చేసుకోవాలి, మీటింగ్లకు రావచ్చు. అదే ఎందుకంటే పని ఉంటే పని ఉంచి పెట్టి రాకూడదు, పని కూడా తీయదు. నా భగవంతుడు నేను 3 రోజుల కంటే పనితో ఎక్కువ ఆరాధిస్తే ఆయన అనుగ్రహాన్ని తొందరగా పాతుకోవచ్చాం. మీ కాలాన్ని మీరు పాడు చేసుకోవద్దు, మా కాలాన్ని మీరు పాడుదేవి. ఎందుకంటే చనిపోయిన తర్వాత సాధన చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ శరీరం రావాలి ఎక్కడో చోట, మనకు ఎద్దట్లో సాధన ఏం చేస్తాం? ఎద్దట్లో సాధన చేయాలి, పగలే చేయాలి, జాగ్రత్త వ్యవస్థలోనే చేయాలి. జాగ్రత్త వ్యవస్థలోనే జాగ్రత్తగా ఉండాలి. ఎద్దట్లో మనకి దేహం గురించి తెలియదు, మనసు గురించి తెలియదు. మనం ఏదైతే కాదో దాని గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. దేహానికి రోగం వస్తే ఆలోచన, మనసుకు దండి వస్తే, మనసుకు దుఃఖం వస్తే, మనసుకు టెన్షన్ వస్తే దాని గురించి ఆలోచన. మనం మనస్సు కాదు దేహం ఉంటుంది. దండ మనస్సుకు వస్తుంది, రోగం శరీరానికి వస్తుంది. ఎంతేదో మనసులో దండ గురించి, దేహంలో ఉన్న రోగం గురించి ఆలోచిస్తారు, కానీ లోపల ఉన్న పరమేశ్వరుడు చింతన జీవుడికి ఉండదు. ఇది దురదృష్టం. అది మాయనండి, అజ్ఞానం అనండి, అవిజ్ఞనండి, లేకపోతే క్షోభ అనండి, ఏదమనండి, లేకపోతే అది బుద్ధి పరిమితికి రాలేదనండి. ఎందులో మనం ఏంటంటే దేహం గురించి ఆరోపిస్తాం, మనసు గురించి ఆరోపిస్తాం. ఎంతకాలం మనకి దేహం మీద ఉండదు, మనసు కూడా ఉండదు, ఎంచుకో మనం ఎంచుకొచ్చేస్తాయి. కాబట్టి ఉదయం రోజు సాయంత్రం పడుతున్న వరకు ఆ దేహం కూడా మనసు కూడా, ఇంకా వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అలా కలుగుతుంది. అది మీరు టైం పాడు చేసుకోవద్దు, మనం టైం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇది మనీ ఇది లాస్ట్, మనీ మీకు లాస్ట్. డబ్బులు పోతే మనకి ఏం కదా, పోయినట్టు కాదు. సరే ఇది హెల్త్ ఇది లాస్ట్, సంథింగ్ ఇది లాస్ట్. మీ శరీర యొక్క ఆరోగ్యం కనుక కొంత పోతే ఏదో కొంత పోయినట్టు. అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మన ఆధ్యాత్మిక పురోగతికి సహకరిస్తాయి. అంటే ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఆహార శుద్ధి వల్ల బుద్ధికి శుద్ధి కలుగుతుంది. అంటే ఆహార విషయంలో జాగ్రత్తగా అంటే శరీరం మన కంట్రోల్లో ఉంటుంది, మనస్సు మనం కంట్రోల్లో ఉంటుంది. శరీరం మనస్సు మనం కాకపోయినా ఆత్మజ్ఞానం సంపాదించడానికి శరీరం మనస్సు సహకరించాలి. మనం నడుస్తుంటే కాళ్ళు మనకు సహకరిస్తే నడవగలం, కానీ కాళ్ళు సహకరించకపోతే నడవలేము. అదేవిధంగా సాధనకి ఈ శరీరంలో మనస్సు సహకరిస్తే మనం సాధన చేయగలం, కానీ లేకపోతే సాధన చేయగలం. జ్ఞానం సంపాదించడానికి, జ్ఞాన సముపార్జనకి చాలా కష్టపడి శ్రమ చేసి ఏం చేయాలి. ఇప్పుడు ఊహిస్తే వాటి కోతకు వస్తుంది. భౌతికంగా మీరు ఏ పని చేసినప్పటికీ తొందరగా 6 నెలల సంవత్సరంలో ఫలితానికి రావచ్చు, కానీ మోక్షం అంత తేలిక కాదు. అనేక జన్మల సుకృతం వల్ల కానీ మోక్షం రాదని పరమాత్మ చెప్తాడు. అనేక జన్మలు మీరు నిష్కామ కర్మ చేస్తే మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. అనేక జన్మలు మీరు ధ్యానం చేస్తే మీకు ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత సహాయంతో చిత్తశుద్ధి సహాయంతో ఆ 2 లెక్కల సహాయంతో మీరు మోక్షాన్ని పొందాలి. కానీ అనేక జన్మలలో మీరు సంపాదించిన పుణ్యాన్ని బట్టి మీకు మోక్షం వస్తుంది. కానీ భౌతికమైన ఫలితాలు వచ్చినటువంటి వేగంగా శీఘ్రంగా రావు, కొంతకాలం పడుతుంది. మీరు ప్రయత్నం ఊపిగా చేయవలసి ఉంటుందని పరమాత్మ దూతలో చెప్తాడు. అంటే ఇవాళ చూస్తాం, 6 నెలల్లో కోతకు వచ్చేస్తుంది. మీరు ఇవాళ సాధన మొదలుపెడితే 6 నెలల్లో మోక్షం వచ్చేస్తానని అనుకోకండి. భౌతికమైన ఫలితాలు వేగంగా వస్తుంది, కానీ మోక్షంలో ఈ చివరస్థితి, పరమస్థితి, అంతిమ స్థితి. అంటే అది వస్తే శరీరంలోకి మనం రావక్కర్లేదు, ఈ భూమి మీదకి రావక్కర్లేదు. శరీరం మరణించకముందు ఆ దేహం శరీరంలోకి ముందు లోపల ఆత్మలోకంలోని ఈశ్వరుని ఎవడైతే అనుభవ శరీరం చేసుకున్నాడో వాడు ఏమవుతాడంటే శరీరం మరణించిన వెంటనే ఆత్మగా నిలబడిపోతాడు. ఎవరికైతే ఆత్మజ్ఞానం కలగలేదు, వాడి అహంకారం, వాడి జీవుడు, వాడి అహంభావన, ఇంకా ఒక 12 రోజులు 15 రోజులు శరీరం పెట్టుకుంటున్న 20 రోజులు ఈ శరీరం పోయిందని తెలిసాక అప్పుడు ఇతర లోకాలతో ప్రయాణం ప్రారంభిస్తుంది. అప్పుడు ఏంటంటే నీ దేహమేం బాధపడదు, శ్మశానంలో కాల్ చేస్తారు నీ దేహాన్ని. నీ దేహం అందరి దేహాన్ని శ్మశానంలో కాల్ చేస్తారో, కాలిస్తే గూడుదవుతాయి, కప్పెడితే మట్టి అవుతాయి. శరీరం గురించి మీరు ఆలోచించకండి, ఎవరెవరు కాలుస్తారో గూడుదైపోతుంది. కనుక నీకు గణించవలసినంత దేహ బుద్ధి, ఈ అహంకార బుద్ధి, ఆ జీవ బుద్ధి, అదే స్వర్గలోకం గడుపుతుంది, అదే నరకంలో గడుపుతుంది. ఇక్కడ మీరు మంచి పనులు చేశారనుకోండి, ఆ మంచి పనులు చేసినందుకు కానీ స్వర్గలోకంలో మీ అహంకారాన్ని సంతోషపడతారు, అదే స్వర్గం. అక్కడ మీకు జ్ఞానం రాదు. స్వర్గంలో అహంకారాన్ని సంతృప్తిపరుస్తారు, ఈ నరకంలో అహంకారాన్ని పీడిస్తారు. మీ ఇంటికి ఎందుకు చేస్తారంటే కాలాన్ని మీరు పాడు చేసుకోకండి. స్వర్గలోకంలో కూడా మీరు చేసిన మంచి పనులకు సమానం చేస్తారు, నరకలోకంలో మీరు చేసిన చరిత్రకు పీడిస్తారు. కానీ జ్ఞానం బట్టి మీ భూమి బంధుగా సాధన చేసి ఈశ్వరుని ఆశ్రయించి నిరంతరం ఆత్మ గురించి శ్రవణం చేసి మననం చేసి ధ్యానం చేసి అందులో ఐక్యం కావాలి. కానీ శరీరం మరణించాక మనం వచ్చేది ఏమీ లేదు, అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బ్రహ్మబోత వాసుదేవస్వామి వారు చెప్తారు, బ్రహ్మబోత ఆ బ్రహ్మలో ఐక్యం అవగాహన సిద్ధంగా ఉన్నవాడికి, ఆ ఎక్సిప్మెంట్ అంతా పోగు చేసుకున్న వాడికి, చరిత్రంగా ఉన్నవాడికి. ఇప్పుడు చూడండి, రైలు వస్తాంటే మనం అన్ని బిల్డింగ్ అన్ని సర్దిపెట్టుకుని రైలు కూర్చోడానికి సిద్ధంగా ఉంటాం. రైలు వచ్చాక సర్దుకు, ఆ రైలు వచ్చే రోజు కానీ సర్దుకుని రెడీగా ఉంటాం కంపార్ట్మెంట్ లో వెళ్ళిపోవటానికి. బ్రహ్మబోత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమాహ సర్వేషు భూతేషు మద్భక్తి లభతే ప్రాణ. ఈ 13వ శ్లోకం బ్రహ్మబోత ఆ బ్రహ్మలు ఐక్యమైన వాడికి, సిద్ధంగా ఉన్నవాడికి, అంటే అయి ఉన్నవాడికి, వాడికి ప్రసన్నాత్మ, ఎవరికైతే ప్రసన్నమైన ఆత్మ ఉందో స్థిరమైన బుద్ధి ఎవరికైతే ఉందో, కొంతమంది స్థిరత్వంలో ఆదివారం ఒకలాగా, సోమవారం ఎక్కడ, మంగళవారం ఒకలాగా ఉంటారు. స్థిరత్వం ఉండదు. ఆ బుద్ధికి చాపం చెప్పుకుంటుంది. ప్రసన్నమాత్మ, నీ మనస్థితులు స్థిరంగా ఉంటే, శాంతిగా ఉంటే, బంధరహితంగా ఉంటే, నిలిచి విషయరహితంగా కనుక ఉంటే, అంటే నీకు నీకు ఆత్మజ్ఞానం సంపాదించుకుంది, విషయ జ్ఞానం తగ్గుతుంది. ఆత్మజ్ఞానం మీరు కనుక సంపాదించలేకపోతే విషయ జ్ఞానం తగ్గదు, విషయాన్ని మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. నిర్విషయ స్థితి పొందాలంటే, నిరహంకార స్థితి పొందాలంటే, ఈ జన్మలైనా రాబోయే జన్మలైనా మీకు ఆత్మజ్ఞానం వచ్చి తీరాలి. అంతకంటే ఇప్పుడు వ్యత్యాసం ఉండదు. మానవుడికి దుఃఖం రావడానికి కారణం చదువుతో సంబంధం లేదు, ధనంతో సంబంధం లేదు. దానికి ఒకటే కారణం ఉండేది, నమకారము అన్నారు స్వామి. డబ్బు ఉండటం, డబ్బు లేకపోవడం, చదువు ఉండటం, చదువు లేకపోవడంతో సంబంధం ఉండేది. మీకు ఏ కారణంలో దుఃఖం వచ్చినప్పటికీ నమకారం ఉందని గుర్తుపెట్టుకోండి. మీ ఏక ప్రారంభంలో ధనం ఉంటే ధనం వస్తుంది, చదువు ఉంటే చదువు వస్తుంది, గౌరవం ఉంటే గౌరవం వస్తుంది. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి వస్తాయి. ఏమైనా సారణాంతిక శిక్షాలు కాదు. ఇదంతా ఆత్మజ్ఞానంతో సంబంధం లేదు. ఈ శవం ఎంత నిజమో, ఈ మనస్సు ఎంత నిజమో, నేను నేను జాతకం ఎంత నిజమో, కానీ కళ్ళ కనిపిస్తున్నటువంటి ఈ లోపం ఎంత నిజమో, ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ స్టేటస్ కూడా అంతే లేదు. ఈ శక్తి ఈశ్వరుడు. మన కోరిక శక్తి లేదు, శక్తి ఈశ్వరుడు. మనం అనుకోవడం ఈశ్వరుడు కూడా అనుకుంటే పని జరుగుతుంది. మనం అనుకోవటం లేదు, ఈశ్వరుడు అనుకోవటం లేదు అంటే ఆ పని జరగదు. అంటే జరిగేది ఈశ్వర సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అంటే ఈశ్వరుడు జీవనం వారి వారి ప్రాధాన్యత నుంచి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరిగేసేది, జరుగు రాను. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరుగుని జరుగు. ఇది నిశ్చయం. ఈ వాక్యం కనుక నీకు అర్థమైతే ఇప్పుడే ఇక్కడే ఈ జిన్నుడు రమణక్షేత్రంలో ఉండగానే నీ దుఃఖం నశిస్తుంది. మనం నోటితో చెప్పుకుంటున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, కానీ అది మన హృదయానికి ముందుకు తాకలేదు. మన భగవద్గీత రోజించబోతాం, కానీ అందులో ఎన్ని శ్లోకాలు మన ముందుకు తాకని ఎన్ని మన భర్త పట్టుకున్నాడు. ఎంతమంది మన మనసుని ఎంతవరకు నోటికి దించుతాం. ఒక శ్లోకం చాలు భగవద్గీతలో, ఒక శ్లోకం చాలు మీరు బాగుపడటానికి. వంద శ్లోకాలు అక్కర్లేదు, ఒక శ్లోకం చాలు మీరు బాగుపడతాను. ఇది నచ్చిన శ్లోకం ఒకటి తీసుకోండి, దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని మననం చేయండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈశ్వరుని స్వరూపాన్ని మీకు ఇస్తారు, అమలాంతం చేస్తారు. ఏదో ప్రారంభంలో మనం ఏదైనా వచ్చిందంటే వస్తుంది, రాని కూడా రాదు. వచ్చిందంటే మనకి ఆది చేసినది వచ్చేస్తుంది, రాయడంటే మనం మన ఈశ్వరుని దినాన్ని చేసి మనం తెచ్చుకోలేము. అంటే మన శివ చెప్పి నశోచితి ఒక నీ చేతులను ఏదైనా జారిపోతాననుకో, నువ్వు కన్నడపడు. కన్నడపడితే నీ ప్రసన్నాత్మకు దూరమైపోతావు. ఎటువంటి బుద్ధి నీకు ఆత్మజ్ఞానాన్ని పట్టిస్తుందో అటువంటి బుద్ధికి దూరమైపోతావు. ప్రసన్నాత్మ నశోచితి నకాంక్ష. అంటే నీకు ఏదైనా నష్టం వస్తే నువ్వు కన్నడపడకు. నువ్వు నీకు ఏదైతే ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. వచ్చినా కుంగిపోతాం, రాలేదైనా కుంగిపోకు. అది దేహయాత్మ. ఈ సంకల్పం మీద ఆధారపడలేదు. ఈ దేహం ఏ అనుభవం అయితే పొందాలో అంతకాలం ఈ దేహం జీవుడితో ఉంటుంది. వాటికంటే అన్నం తింటూ, అన్నం తింటూ మొదట ముద్ద పెట్టుకుని రెండో ముద్ద పెట్టుకోకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నం తినేటప్పుడు మొదట ముద్ద తింటారు, రెండో ముద్ద తినేటప్పుడు వాడు గుండె అయిపోతుంది చనిపోతారు. అంటే వాడికి అన్నం తినే ఏడు అంతవరకు ఉంది. అంటే జీవితంలో మీ దేహం ఏ ప్రారంభంతో అనుభవించవలసిందో ఆ ప్రారంభం పోయిన తర్వాత ఒక క్షణం కూడా జీవుడు మీ శరీరంలో ఉంచడు. తన హృదయంలోనే ఈశ్వరుడే వైకుంఠంలో ఉన్నాడు, మన హృదయంలోనే ఈశ్వరుడే కైలాసంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నవాడు. ఈ హృదయంలోనే ఈశ్వరుని తెలిసాడే మనకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఎక్కడున్న ఈశ్వరుడే అంతటా ఉన్నాడు, అంతటా ఉన్న ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఇందుడే వాడు, వాడే వీడు, వీడికి వాడికి భేదం లేదన్న సంగతి ఇక్కడ ఉన్నవాడు తెలిసాడే మనకు తెలుస్తుంది. హృదయం చాలా ముఖ్యం. అంటే హృదయంలో కొంతమంది మనసు నిలబెట్టి ధ్యానం చేస్తారు, అది కూడా మంచి. హృదయంలో నిలబెట్టి మనసుకున్న ధ్యానం చేస్తే వాళ్ళకి ఏది చేయదో చల్లగా ఉంటుంది. ఏసీ గదిలో కూర్చున్నప్పుడు మన శరీరం ఎలా ఉంటుందో హృదయంలో నిలబెట్టి ధ్యానం చేసే వాళ్ళకి అంత చల్లదనం వస్తుంది. అంటే నీ నశోచతి నాకాంక్షతి, నీ దేహ ప్రారంభంలో ఉన్నది వస్తుంది. నీ దేహ ప్రారంభంలో ఉన్నది వస్తుంది. నీ దేహ ప్రారంభంలో ఏది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రాదు. ఉన్నది నువ్వు ప్రయత్నం చేయకనే రుచి చేయాలి. ఈ సిద్ధాంతం ముందు నీకు అర్థం కావాలి. సమహా సర్వభూతేషు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో మంచి చెడు ఎప్పుడు ఉంటుంది? మంచి చెడు అంటే ముఖ్యమైన ప్రపంచం, లోకంలో ఎప్పుడు 100కి 100 పాలు చెడ్డ ఉండదు, 100కి 100 పాలు మంచి ఉండదు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే ఈ లోకంలో నువ్వు వచ్చిన సమయం ఏంటంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి భగవంతుడు ఒక అవకాశం మీకు ఇచ్చాడు. దేవుడు ఎక్కడో ఉన్నాడో అనుకుంటున్నా, నీ లోపల నిజమైన నేనుగా నువ్వు ఉన్నానన్నాడు గీతలో సమాత్మ. ఇంత అద్భుతంగా చూస్తాడో, ఎంత అపూర్వంగా చూస్తాడో చూడండి. దేవుడు ఎక్కడో నీకు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నాను. దేవుడు నీకు అత్యంత సమీపంలో నీ దేవుడి కంటే, ఇంద్రియముల కంటే, నీ అహంకారం కంటే, నీ మనస్సు కంటే నీకు అత్యంత సమీపంలో ఉన్నాడు. నీ అబద్ధమైన నీగా లేదు, నీ హృదయంలో ఒకటి నిజమైంది. ఆ నిజమైన నేనుగానే తీసుకుంటూ ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు నీకు అనిపిస్తుంది, లోపల తీసుకోవడం చేత కాదు. మనకు పుణ్యం తెచ్చినా పాపం తెచ్చినా మూడే పనిముట్లు మనకు ఉన్నాయి. రెండు శరీరం ఉంది, రెండు మనస్సు ఉంది, మూడు వాక్కు ఉంది. ఈ పుణ్యం తెవడానికి ఇయే, పాపం తెవడానికి ఇయే. అంటే నీ జాగ్రత్తగా శరీరాన్ని, మనస్సును, వాక్కును నీ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే దేవుడు మీకు కళ్ళ కాంటించుకుంటాడు. దేవుడే నీకు ఇలా నేను వ్యర్థం అవుతాను. వాడు అఖండంగా ఉంటాడు, అంతటా ఉంటాడు. కనీసం ఈ నవంబర్ నెల 14వ తేదీన మీకు జ్ఞానం రాకపోయినా, ఈ ముందులో కాదు ఏ రోజు అయితే బయట చేయబోతుందో అప్పటికే మీకు గ్రామీణ స్థితి ఆరోగ్యమైన రాష్ట్రడే మీ ప్రయాణం, మీ యాత్రలో ఆ రాష్ట్రడే ఆ చివరి రోజున మీ చివరి క్షమలే రోజున అప్పటికే మీరు కనుక గ్రామీణ స్థితి పొందగలిగితే మీరు పునర్జన్మలోకి వెళ్ళక్కర్లేదు, సంసార సముద్రంలోకి వెళ్ళక్కర్లేదు, మాయలోకి వెళ్ళక్కర్లేదు. గ్రామీణ స్థితి పొందిన ధర్మంగా నిలిచిపోతారు. వాటికి పునర్జన్మం ఏదైనా రెండు అధ్యాయంలో ఈశ్వరుడు చెప్తారు. ఆ గ్రామీణ స్థితిని మీరు పొందలేరనుకోండి, వెళ్ళటం తప్పదు, రావటం తప్పదు, గోలు తప్పదు, తమిళ్లు తప్పదు. రమణమహర్షిగా నవ్వుతూ అంటా ఉన్నారు ఎప్పుడైనా జోక్ కోసం, ఎరుగులో కూర్చున్నాడు కాబట్టి గాడిద మీద కూర్చున్నాం అని అనిపించదు. గాడిద మీద కూర్చున్నవాడికి ఏడు మీద కూర్చోవాలి అనిపించొచ్చుంది, కానీ ఏడు మీద కూర్చున్నాడికి అర్థాలే మనం గాడిద మీద ఎప్పుడు కూర్చున్నాం అనుకోడు. అంటే విషయజ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి, ఈ విషయాల్లో వచ్చేటువంటి శాంతికి, ఆత్మశాంతికి, ఏమిటి గాడిదకి ఎంత చూడలేదో, ఏమిటి జ్ఞానకి ఎంత చేయడంలో మనకు చేయాలని అన్నారు మహర్షి గారు. ఏమిటి జ్ఞానకి కోరిక లేదు, విషయజ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి అది ఏమిటి లాంటిది, ఈ దోమల లాంటిది, ఈ విషయజ్ఞానం. ఈ జ్ఞానాలు మీకు ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ అనుకున్నప్పటికీ, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అయినప్పటికీ ఏ విధంగా మీరు ఆత్మజ్ఞానం సంపాదించే చేరవలసిందే. శారదామాత ఉంది, రామకృష్ణుడు గారు శారదామాత ఉంది. మీరు నిజంగా తెలియజేటంటే మీ తెలివితేట వాళ్ళు మీరు ఆత్మజ్ఞానం సంపాదించడం, ఆ తెలివితేట మీకు ఉపయోగపడితే ఆ తెలివిని మీరు ఏం చేసుకుంటారని అడిగి కొంతమంది వాళ్ళు చంద్రం ఇష్టపడి పెట్టారు, అది చిన్నపోతే కంటనే పడేస్తారు. అదే మీరు మీ శరీరం ఉన్నాయంటే మీ శరీరాన్ని మీరు ఉపయోగించుకోవాలి. మీ తెలివితేటలు ఇంకే సరిపోదు, ఆ తెలివితేటను ఉపయోగించాలి. భగవంతుడు మీకు ఏదైతే అవకాశాలు ఇచ్చారో అవకాశాలు మీరు శ్రద్ధగా ఉపయోగించుకోవాలి. అవకాశాలు మనం శ్రద్ధగా ఉపయోగించకపోతే రాబోయే జన్మలో అవకాశాలు మనకి ఇవ్వరు. ఇప్పుడు మీరేనా అంటాడు కదా, మీ చదువు చెప్పినా 10 రూపాయలు ఇస్తారనుకోండి, మీ చదువు పేరు పట్టిన రోజు గారు సినిమాలకు వెళ్ళి డబ్బు పాడు చేస్తున్నారనుకుంటే 2 రోజులు మీరు డబ్బు ఇవ్వరు. అదేవిధంగా మీ భగవంతుడు మీ గుర్తున్న అవకాశాలు మీరు శ్రద్ధగా ఉపయోగించుకుంటే మళ్ళీ రాబోయే జన్మలో ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తారు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట కూడా శ్రద్ధగా తీసుకుని చిన్న చిన్న విషయాల్లో కూడా మైండ్ మీకు చూసుకో కూడా జాగ్రత్తగా ఉంది. మీ మనసులో ఎటువంటి తలంపులు వస్తున్నాయో, పెద్ద పెద్ద తలంపులు కాదు, చిన్న చిన్న తలంపుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. మీ మనసు మీరు నిరంతరం వాచ్ చేసుకుంటే రాబోయే జన్మని మీ యోగుల అంశంలో తీసుకెళ్లి మీరు శరీరాన్ని ఇస్తానన్న ప్రమాణం, మీ సాధన బాగా జరిగే కుటుంబాల్లో మిమ్మల్ని ప్రవేశపెడతానన్న ప్రమాణం చెప్తాను. దురదృష్టం ఏంటంటే అజ్ఞానులు చెప్పిన మాటలు మనం నమ్ముతాం కానీ, అహంకార పురుషులు చెప్పిన మాటలు మనం నమ్ముతాం కానీ, భగవంతులు చెప్పిన మాటలు నమ్మం. అది మారి కారణం మనసులు తేడా తేడాగా ఉంటాయి, జీవులు తేడా తేడాగా ఉంటారు, కానీ లోపల నాత్మ ఉంటాయి. శరీరంలో రంగులు తేడా, మనసులో ఉన్న గుణాలు తేడా, కానీ హృదయంలో ఈశ్వరుడు వాటికి సమానంగా ఉంటాడు, హెచ్చు చెబుతూ లేకుండా ఉంటాడు, సమానంగా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు, పనిచేస్తాడు, సైలెంట్గా పనిచేస్తాడు. వాళ్ళకి గుర్తింపు లేకపోవాలి. కొంతమంది మనుషులకు ఎంచేపు మజ్జిగ దాకనిస్తే సరే వాళ్ళు గుర్తించారు లేదా మనం కానీ చూస్తూ ఉంటాం. మజ్జిగ దాకం అందుకంటే ఒక మజ్జిగ దాని ఇతర ఇస్తే వాళ్ళకి మజ్జిగ దాన్ని ఇచ్చే మనం గుర్తించారో లేదా అని చూసుకుంటూ ఉంటాడు. అటువంటి వాళ్ళకి ప్రసన్నాత్మ కలదు. భగవంతుడు సర్వసాక్షి, సర్వజ్ఞుడి, సర్వశక్తివంతుడు. భగవంతుడు మీ హృదయంలో తలంపులన్నీ చూస్తుంటాడు, చిన్న చిన్న తలంపులను కూడా చూస్తుంటాడు, పెద్ద పెద్ద తలంపులు కాదు, చిన్న చిన్న తలంపులను కూడా చూస్తాడు. ఏదైనా పని చేసినప్పుడు పని ఉద్దేశంలో పని చేసినప్పుడు ఏ తలంపుతో నువ్వు పని చేస్తున్నావు, తలంపుని బట్టి నీకు మార్పులు ఇస్తాయి. అంటే శారీరకంగా చేసే పనులు బట్టి దేవుణ్ణి మనం నాశనం చేయాలి. నువ్వు పని చేస్తున్నావు, ఆ పని ఏ ఉద్దేశంగా నువ్వు ఆ పని చేస్తున్నావు దాన్ని బట్టి తీసుకొని నీకు మార్పు ఇస్తారు. కానీ భాష్యంగా నువ్వు చేసే పని బట్టి నీకు నువ్వు గౌరవం కోసం చేస్తే నీకు గౌరవం ఇస్తుంది. నువ్వు స్వార్థం లేకుండా పని చేస్తే ఈ లోకానికి సంబంధించిన నేను గౌరవాలు నీకులు ఈ మూర్తులతో సంబంధం లేకుండా కేవలం భగవంతుడు ఏమైతే ఎంత నిస్వార్థంగా చేస్తున్నాడో ఎంత నిర్మలంగా చేస్తున్నాడో రికగ్నేషన్ అక్కడ లేకుండా ఎంత స్వచ్ఛంగా చేస్తున్నాడో ఆ రకంగా నీకు చేస్తే ఈశ్వరుడు మరొక పిల్లలను స్వరూపాన్ని ఇస్తాడు. శరీరాల్లో తేడా, మనస్సులో తేడా, కానీ ఎవరిని చూసినప్పటికీ ఉత్తమంగా చూసినప్పటికీ ఉత్తమంగా కాణివాన్ని చూసినప్పటికీ ఆ లోపల పరమేశ్వరుని కనుక నువ్వు చూస్తుంటే నీకు వికారాల పొట్టం, నీకు వికారాల పొట్టం, రాగాల పొట్టం, ద్వేషాల పొట్టం. అంటే నువ్వు ఏ జీవుల్ని చూసినా ఈశ్వరుణ్ణే చూస్తాం. ఎవరి వల్ల మంచిని చూసుకుని మనం మంచి పెంచుకోవాలని ఎవరిలో మంచి ఉంటే మనం అసూయపడకూడదు. అందుకని అందరూ ఎవరిలో మన ఈశ్వరుణ్ణి మనం చూస్తే మనకు ఇచ్చిపోతాం. ఎవరివాళ్ళ మంచి ఉంటే ఎవరివాళ్ళ జ్ఞానం ఉంటే మనం అసూయపడకూడదు. ఆ మంచిని చూసి మనం మంచి పెంచుకుంటూ ఉండాలి. ఎవరివాళ్ళ నువ్వు జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని చూసి మన జ్ఞానం పెంచుకోవాలి. ఎక్కడైనా దీపం కనిపిస్తానన్నప్పుడు ఇట్లా దీపాన్ని ఆర్చేయకూడదు. మన దీపాన్ని తీసుకుని ఆ దీపంలో వినియోగించుకోవాలి. అయితే ఎవరివాళ్ళ మంచిని తెలుసుకుని మనం మంచిని పెంచుకోవాలి. కానీ కేవలం మనం తెలియజేసే మంచి పెరగడం కష్టం. అంటే అందరి ఉదయాల్లో నువ్వు ఈశ్వరుని చూడటం నేర్చుకోవాలి. నీ దీపం కూడా నీ గుణాలన్నీ కూడా వస్తాయి. నువ్వు బాగా జ్ఞానం పెట్టుకోవచ్చు. గుణం జ్ఞానం కాదు, గుణం కూడా మనసులో భాగం. అయితే గుణాలు లేకుండా జ్ఞానం సంపాదించడం. అంటే నువ్వు ఆ గుణాలను ఎదుటి వాళ్ళు నువ్వు మంచి గుణాలను చూసి ఆ గుణాలను చూసి నువ్వు ఆ గుణాలను నువ్వు పెంచుకోవడానికి ప్రయత్నించి ఎవరు ఏ మంచి ఉంటే ఆ మంచి నువ్వు తీసుకో. 10 మందిలో 10 రకాల మంచులు ఉన్నాయనుకో, ఆ మంచిని నువ్వు చూస్తుంటే నువ్వు 10 రకాల మంచులు నీకు వచ్చేస్తాయి. అంటే లోపలిన పరమాత్మే నువ్వు చూడటం నేర్చుకుని ఈశ్వరుడు ఉన్నాడు. నీ కంట్రోల్ ఎక్కడ నీకు దూరం అడిగేది నువ్వు హృదయంలో ఉన్నాడు. అందరినీ కొన్ని నువ్వు సమానంగా చూడంటే అర్థం ఏంటంటే ఆ హృదయంలో వస్తువు నేను చూస్తాను నీకు. అప్పుడు నీకు నేను చేస్తానంటే మైండ్ నీకు భక్తి కలగడానికి, నా జ్ఞానం నీకు భయంతో దైవ సంబంధించినటువంటి జ్ఞానం కలగడానికి, నీ యోగ్యత నీకు పొందుకో అర్హత పొందుతావు, నీకు ఎప్పుడైతే యోగ్యత వచ్చిందో అర్హత వచ్చిందో నాకు సంబంధించినటువంటి జ్ఞానం, నాకు సంబంధించినటువంటి భక్తి, నాకు సంబంధించినటువంటి ప్రేమ, నాకు సంబంధించినటువంటి శక్తి నేను ఇచ్చేస్తున్నాను. అహంకారం అనర్థపరుస్తుంది, ప్రేమ నువ్వు సమర్థపరుస్తుంది. అహంకారం వాంఛిస్తుంది, ప్రేమ వాంఛించదు. గాంధీ గారు అంటా ఉండదు దేవుడో ప్రేమను చెప్పడం కంటే ప్రేమే దేవుడు అని చెప్పడం మంచిదని ఎప్పుడు ఉద్యోగం మానేస్తానంటాను. భగవాన్ ఏమంటారంటే మనకి జ్ఞానానికి చేసేటప్పుడు నీ ఉద్యోగం మానక్కర్లేదు, నీ చేతులు పనిచేసుకొని నీ మనస్సుని నీ బుద్ధిని మనకి ఈశ్వరుని అడిగించడం మరించుకో. ఈశ్వరుని కృపం ఉంటే నా కృపను అడగక్కర్లేదు. ఈశ్వరుడు దైవం ఎప్పుడైతే కలిగిందో ఆ భూమి దేవతలు కలుగుతూ ఉంటుంది. ఈశ్వరుడు గురువు ఆత్మ మీరు ఏం కాదు ముద్ర ఉంటే ఈశ్వరుని కృప ఉంటే ఈ గురువు కృప ఉంటే గురువు కృప ఏంటి ఆత్మకృప ఏంటే అహంకారం ఉన్న వాళ్ళకి దేవుడు లేరు జీవుడు లేరు లోకం లేరు అనిపిస్తుంది. అహంకారం ఎప్పుడైతే నశించిందో అంటారు ఏమని అఖండ దృష్టి కలిగించి అహంభావం అంటారు. మీరు కోటి జన్మలేసినటువంటి మూడు లేరు జీవుడు లేరు దేవుడు లేరు లోకం లేరు అది ఎప్పుడైతే ఈ జడబుద్ధి నాలో ఎప్పుడైతే నశించిందో అది నాకు సమస్య భావన ఆత్మభావన సృష్టిని అంత నాకు ఎండగా చేసుకోవాలని అనిపిస్తుంది. నువ్వు లోపల ఉన్నాను, నీ కూడా ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను. అంటే నీ ఉద్యోగం మానక్కర్లేదు. నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావు అక్కడ కూడా నేను ఉన్నాను. నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావు అక్కడ కూడా నేనున్నాను. నువ్వు పని మానేసి పని మానేస్తే సామర్థ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. నువ్వు ఉద్యోగం విడిచిపెట్టక్కర్లేదు, నువ్వు పని మానక్కర్లేదు. పని మానేస్తే నీకు సామర్థ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. అంటే నువ్వు పని మానక్కర్లేదు. ఒకవేళ పని మానేస్తావనుకో నీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. అది కూడా భగవంతుడి సేవ కింద నీ కుటుంబ సభ్యులకు కూడా సేవ చేయి. అయితే పని మానవద్దు. పని విడిచిపెట్టేసినట్టు మాత్రం చెప్పు నీకు జ్ఞానం వచ్చేది. పని చేస్తుంది పని ద్వారా అందులో కష్ట సుఖాలను అనుభవించి జ్ఞానం సంపాదించారు. కానీ పని మానేసి సామర్థ్యంగా ఉన్నట్టు మాత్రం చెప్పు నీకు జ్ఞానం కాదు. అంటే ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో వాడు కూడా పని చేస్తుంటాడు, వాడి శరీరంలో వాడు జరుగుతుంది. కానీ తాను చేస్తున్నాను సంగతి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అంటే వాడు నేరుగా చేయదు, నేను పానిగా చేస్తాడు. అంటే ఈ స్వచ్ఛత మా చేతులు ఎలా ఉన్నారు ఈశ్వరుడు చేతులు జ్ఞానం పనిమిత్తుగా ఉంటాడు. నేను చేస్తున్నాను నేను భావంగా ఉండదు. అంటే పుణ్య కావాలి వాడికి సమాధానం లేదు. నువ్వు బ్రాహ్మణి కొన్ని మూడు లోకాలను ధర్మం చేస్తే నీకు ఇచ్చింది కాదు. అయితే ఊహించరాదు అది అనుభవం ఇచ్చింది. నీ లోపలించండి ధర్మం, నీ లోపలించండి ధర్మ శాంతి, ఆ దివ్య శాంతి నీకు మాటలు అందరు నీ మనస్సు అందరు అది అనుభవం ఇచ్చింది. అది ఎవరికి అంత అందుతుంది. మాట్లాడందదు, నీ మనస్సు కండదు, నీ అహంకారానికి అందదు, నీ స్వారి బుద్ధి కండదు, ఎవరైతే నీకు శుద్ధ బుద్ధి కలిగి ఉంటే అక్కడ పరమాత్మ ఆ సాత్విక బుద్ధి కలిగి ఉంటే ఆ నిర్మలమైన బుద్ధి ఉంటే ఆ బుద్ధి గ్రహిస్తుంది సభలు కానీ సద్బుద్ధి గ్రహిస్తుంది కానీ నీకు సద్బుద్ధి లేకపోతే నీకు సభలుగాన్ని హృదయంలోని ఈశ్వరుని గ్రహించడం వంట పట్టుకోవాలి. నీకు అత్యంత సమయంలో ఉన్నప్పటికీ భగవాన్ ఎప్పుడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నీవే భగవానికి ఈ విషయాన్ని గ్రహించడానికి ఉద్యోగానికి రాదన్నా ఇవ్వని అక్కర్లేదు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. భగవాన్ నీతో ఉండడం కాదు, నీ వేళాపలు ఉంటుంది కాదు, భగవాన్ కూడా నీవే. అంటే భగవాన్ కూడా నీకుంటే ఆత్మ కూడా నీవే. దేవునికి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, దేనికోసమైతే నువ్వు విజ్ఞానం యాగాలు చేస్తున్నావు, దేనికోసమైతే నువ్వు సాధనలు చేస్తున్నావు. కృష్ణుడు చెప్పాడు ఏంటి, నువ్వు దానము తపస్సును మూడు విడిచిపెట్టుంటాను. నువ్వు దాని తపస్సు దేనికోసం అయితే చేస్తున్నావు, ఆ వస్తువు ఎవరో కాదు, ఆ వస్తువు నీవే అన్న సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తావు అనుభవం అయ్యాక నీకు తెలుస్తుంది. భగవాన్ అంటే ఎవరు, నీవే. ప్రతి మనిషికి తనంటేనే తన ఇష్టం, ఇంకా ఇష్టం తన ఆత్మ, తన చైతన్యం కాదు, తన ఈశ్వర స్వరూపం కాబట్టి నీకు ఎవరైతే ఇష్టాలనుకున్నా ఇవన్నీ నిజం కాదు. నువ్వు ఆచార్య ఎవరు అన్నారు, నీటిలో కనిపించే సూర్యుడిని చూసి నిజం అనుకున్న వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు, నీకు ఏ మనస్సు అయితే నేను వ్యక్తమవుతుందా నేను నిజమనుకోవటం కదా, అటువంటి వాళ్ళు. మనకు నిజం తెలియకపోయినా ఈశ్వరుడికి నిజం తెలుసు. ఏ నిజాన్ని తెలుసుకున్నట్టు మనకు మోక్షం కలుగుతుందో, ఏ నిజాన్ని తెలుసుకున్నట్టు మనకు స్వేచ్ఛ కలుగుతుందో, ఏ నిజాన్ని తెలుసుకున్నట్టు మనకు శాశ్వత శాంతి కలుగుతుందో, ఆ నిజం దగ్గరికి ఇది తెచ్చినా అతి తెచ్చినా ఇది చెప్పినా ఆ నిజం దగ్గరికి మనందరినీ మోసేసుకోవడానికి ఈశ్వరుడు చేసే ప్రయత్నం. అంటే ఈ ఉద్యోగానికి రాజరే ఒక్కళ్ళు భగవంతుడు నీ హృదయంలో ఉన్నా, నీ కోడ ఉన్నాడు, నీ వెనకాల ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నా పైన ఉన్నాడు, కుడి పక్కన ఉన్నాడు, ఎడం పక్కన ఉన్నాడు. భగవంతుడు ఏమి చేయటంతో లేదు. నువ్వే నువ్వే ఆత్మ, నువ్వే ఈశ్వరుడు. ఈశ్వర స్వరూపం ఎక్కడ బయట లేదు నీ హృదయంలో ఉంది. నీ హృదయంలోనే ఈశ్వర స్వరూపం నిజమైంది. ఆ స్వరూపాన్ని చూడలేకపోతే బయట మనకి దేవుడికి చూపించి ఆ దేవతలనే ఆత్మబుద్ధి కల్పించే దేవతను ఆరాధించమని మనకు చెప్పారు. ఎందుకంటే దేవతను ఆరాధించడం ఆరాధించడం మీ యోగ్యులైతే సినిమా దేవుని ఆరాధించడం ఆరాధించడం గౌరవించడం గౌరవించడం దేవుడు మనకు సద్బుద్ధి కలుగుతుంది, ఆ దేవుని అనుగ్రహం కలుగుతుంది. ఆ దేవుడు మనకి నిజం తెలియకపోయినా దేవుడికి నిజం తెలుసు. ఆ నిజాన్ని పొంది మన చేత పొందింపు చేసే బుద్ధిని మనకు ప్రసాదిస్తారు. కొంతమంది మంత్రం చేస్తున్నామంటే మాకు ఫలితం రావట్లేదు అంటారు. మంత్రం మీద గౌరవం ఉండాలి కదా, మీరు చూస్తే మంత్రం మీద మీకు గౌరవం ఉండాలి. ఆ ఇష్ట దేవత మీద ప్రేమ ఉండాలి, సజీవమైన విశ్వాసం ఉండాలి. ఎవరో కాకుండా నాకే చూడమని విశ్వాసం లేదు ఈశ్వరుడు మీద. ఎందుకంటే నేను ఒకసారి కీర్తనే వెళ్ళాను సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, కీర్తనయ్యో సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాను. సాయంత్రం వెళ్ళినప్పుడు కార్లు వచ్చే కలిపి నేను వెళ్ళినప్పుడు కార్లు లేదు, మంచి అడవలసిన స్టార్స్ నుంచి ఒత్తి చేయకపోతే పళ్ళు ఒక పండు లేకుండా, ఒక పత్రం లేకుండా, ఒక పుష్పం లేకుండా, ఒక చెంబు నీళ్లు లేకుండా ఒత్తి చేసేసి వెళ్ళాను సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి. ఏం పట్టుకోలేదు అంటే ఎందుకంటే మనలో మనం ఏం ఇచ్చుకుంటాం, మనలో మనం ఏం గౌరవించుకుంటాం, మనలో మనం అంటే సుబ్రహ్మణ్య స్వామి గౌరవం లేకపోతే మనలో మనం ఏం గౌరవం చేసుకుంటాం. కొంతమంది ఎప్పుడైనా మీరు మీరు అంటే మీరు మీరు అనకుండా గౌరవం అయిపోతామంటారు. సిమిలర్ నెంబర్ వాడండి అంటారా, అంటే సుబ్రహ్మణ్య స్వామి నా గౌరవం అలాగే తిరుగుతుంది అంటారా. కానీ నేను మొత్తం మీద ఒత్తిడి ఉద్యోగం ఉంటాను సుబ్రహ్మణ్య స్వామి దగ్గర. అంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వీళ్ళనుకొని నా శరీరం అక్కడ ఉన్నా కానీ మనస్సు అరుణాచారంలో ఉంది, నా శరీరం తిరుగుతుందిలో ఉంది, మనస్సు అరుణాచారంలో ఉంది. కానీ రాత్రి వచ్చేసాను, ఏమి ఇవ్వలేదు ఇది స్వామిని చూసి వచ్చాను. ఆ కొండపై వెళ్ళాను, స్వామి చివరికి ఒక పత్రం కూడా ఉన్నాడు, ఆ పదిలో ఒక పైసలు వెళ్ళి ఆ దేవస్థానం సత్రము గడిచ్చారా ఎదురు అన్నాం. ఇంకా రాత్రి ఏం చేశాడంటే సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మాండ నా సత్రం కింద వచ్చాడు. ఎంత సత్రాన్ని అంటే కొన్ని పదవందలు ఉంటుంది ఆ సత్రం, మొత్తం కనిపిస్తుంది సార్ కొన్న పత్రం. కానీ సత్రాన్ని చూసినప్పుడు నాకు భయం ఏంటిలే, అంటే నాకు కోపంగా లేదు, నన్ను కరవటానికి ఎదురు రావట్లేదు. ఒక నెల కదా ఆ నీరు నిలిపి ఆ శక్తి మనిషి ఏమైనా అయితే మాట్లాడగలవా మాట్లాడుతూ నువ్వు అరుణాచలం ఒప్పుడు పెడుతున్నావు అని అడిగాడు. తెల్లవారుజామున పచ్చి బస్సుకు వెళ్ళిపోతున్నానని చెప్పాను. అంటే సాయంత్రం పడుకున్నప్పుడు నేను తెల్లవారుజామున పచ్చి బస్సుకు అరుణాచలం వెళ్ళిపోవాలనుకున్నాను. నువ్వు నన్ను వచ్చావు చూసావు, ఒక పండు లేదు, ఒక పుష్పం లేదు, పత్రం లేదు, నీరు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు. నువ్వు తెల్లవారుజామున పచ్చి బస్సుకు వెళ్ళకు, స్నానం చెయ్యి. కాకి ఏం మాకు పొద్దున్న కాకి అలవాటు కదా, కాకి ఏం తెలుసుకోకం, స్నానం చెయ్యి. వచ్చి పండుగ ఫలము ఏదో ఒకటి తీసుకొచ్చి నాకు అర్పించి మరీ ఏదో నువ్వు వర్ణాంచడం నాకు అన్నీ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. అంటే అది పండుగ అవ్వకూడదని కాదు, నా ఉద్దేశం పండుగ అవ్వకూడదు కాను ఒక ఇంట్లో వాళ్ళనే ఏం ఇచ్చుకుంటామని నాకు అనిపించింది. అంటే ఆ ప్రేమ భావనలో లేదు కానీ ఆయన నన్ను నేర్చుకోవడం పండించి పసుపునిచ్చి మాకు నన్ను గౌరవించి నన్ను కొండలకి నడిచొచ్చి స్నానం చేసి కాఫీ కూడా కాకుండా వచ్చి ఆ పండుగ పసుపులు ఏమి ఇస్తారో నాకు అర్పించి మరీ ఉందన్నాడు స్వామి. అప్పుడు నేను అనుకున్నాను నిజంగా అంత సజీవమైన విశ్వాసం నాకు ఏం అనిపించింది. అంటే భగవంతుడు ఉన్నాడని సజీవమైన విశ్వాసం ఏర్పడ్డాడు స్వామి. సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు, ఎలా తెలిసినవాడు, బాగుగా తెలిసినవాడు. మనకి దేవుడంటే విశ్వాసం ఉండదు, సజీవమైన విశ్వాసం. నువ్వు ఏం చేస్తూ కానీ ఏం చేస్తూ ఆ కంప్లికేషన్ సర్వంగా ఇంకా మన కుదురు నేను చెప్పడానికి నీదో నేను చెప్పడం కోసం చెప్తున్నాను. ఇంకా దైవం అంటే గౌరవం లేకపోతే నేను చేస్తుంది వెళ్ళను కదా, ఎంతో కొంత గౌరవం ఉంది కానీ ఆ శరణాగతి పూర్తి శరణాగతి పూర్తి అంకిత భావం మేహాయింపులైన ప్రేమ మేహాయింపులైన భక్తి నేను కాబట్టి ఆ కొరత పూరించే విషయం. ఒకసారి ఒక భక్తుడు ఒక అతిథుల పని వచ్చారు అన్నమాట. అతిథుల పని వాడు ఏమన్నాడంటే ఈ జలా జలాంతరం అన్న మనిషికి ఇచ్చేది ఏంటంటే ఈ జల్లో కొన్ని అక్కలు అన్న మనిషికి వచ్చి కొన్ని అక్కలు రేపు మనం చిరుతుని వెళ్దామనుకుంటున్నాం కదా, ఆ చిరుతు మీ స్వామికి ఇద్దామనుకుంటారు. కేవలం అక్కడికి వెళ్ళి అన్న మనిషి గారి ఆశ్రమానికి వెళ్ళి మనం చిరుతుని స్వామికి ఇవ్వాలి పట్టణ అక్కాలని చెప్పి మర్చిపోయి మొత్తం గడిచేశాడు. ఇంట్లో అక్కడ మొత్తం గడిచేయడం తండ్రి భగవంతుని నమస్కారం చేశాడు. చిరుతుని సుబ్రహ్మణ్య స్వామి వాతావరణం ఆపే చిరిపోతానంటే ఆయన వాతావరణం పట్టుకోమన్నాడు. అంటే వాడు మన కలంపం కూడా తెలిస్తే పూర్తిని సుబ్రహ్మణ్యం పోయి వాట కూడా నాకు ఇచ్చేస్తున్నాను. అంటే మన వాట ఏదో నాకు ఇచ్చి ఆయన వాట ఇవ్వాలని పట్టుకో. అంటే ఇచ్చేది ఎంత సమీపంగా ఉంటాడో చదవడం కోసం నేను చెప్తున్నాను. మీకు న్యాయం కలగాలంటే ఇల్లు రుచి చెప్పనక్కర్లేదు. నేను ఎందుకంటే టైంకి కాఫీ కాదు, టైంకి భోజనం చేసి, టైంకి డీ కాదు, నువ్వు సాధన చేసుకునేటప్పుడు ఎక్కడో అడిగితేనే నువ్వు సాధన చేస్తావని ఏం నిర్ధారణ ఉందో అన్నారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధన చేయగలిగినప్పుడు నీ ఆరోగ్యం పాడైపోయి ఎక్కడ సాధన చేస్తావు. దీపాలు ఉండగానే నువ్వు చదవనప్పుడు దీపాలు ఉండగానే నువ్వు సాధన చేయనప్పుడు దీపాలు ఆరిపోయిన తర్వాత ఎక్కడ సాధన చేస్తావు. కొంతమంది చదువు నుంచి ఎక్కడ అవడానికి దీపాల్లో ఏం చేస్తానంటారు. ఆ చదువుని నిజంగా ప్రేమించే పంచాయతీ లైఫ్ గురించి చదువుకుంటారు. ఎక్కడైతే సంకల్పం ఉందో, ఎక్కడైతే ఆ సాధించాలనే పట్టుదల ఉందో, ఏదో రకంగా సాధిస్తాం. ఈశ్వరుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు. మన లోకానికి దూరంగా ఉంటే ఈశ్వరుడు దగ్గరగా ఉంటే ఈశ్వరుడు మార్గాన్ని చూపిస్తాడు. కానీ మన ఈశ్వరుడు దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. ఈ శరీరం చనిపోయిన తర్వాత కొత్త శరీరం వస్తే పరిసరాలు మారుతాయి, ఈ తల్లిదండ్రులు మారుతారు, బంధువులు మారుతారు, సంపదలు మారుతాయి, పరికరాలు మారతాయి, అన్నీ మారతాయి. కానీ అహంకారాన్ని కూడా ప్రయాణం చేస్తుంది. శరీరం మారినంత మాత్రం కదా నీకు జ్ఞానం రావచ్చు. అదే నీ శరీరం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడితే ఈశ్వరుని ఆశ్రయిస్తే ఈశ్వరుని నిరంతరమే ధ్యానం చేస్తే నీకు ఇష్టదేవత ఎవరు నిరంతరం ఆ ఇష్టదేవత గురించే వినాలి, వారి గురించే మరణం చేయాలి, వారి గురించే రాష్ట్రం ఉండాలి, రాష్ట్రం వారి గురించి రాయాలి, మా స్మరిస్తే వారి గురించి స్మరించాలి. మీ ఇంటిపడి దేవతతో మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటే మీ ఇష్టదేవత గురించి మాట్లాడుకోవాలి. కూర్చున్నా నడిచినా భోజనం చేస్తున్నప్పటికీ ఇష్టదేవత స్మరణ ఉండాలి. అది నిరంతరం స్మరణంతో అనుగ్రహాన్ని బీజం ప్రాప్తపడితే ఆయన స్వరూపాన్ని నిలుస్తారు. అయితే మీకు జన్మ మారినట్టు మాత్రం చేత పరిసరాలు మారతాయి, ఈ తల్లిదండ్రులు మారతారు, మీ శాఖలు మారచ్చు, మీ రంగులు మారచ్చు. అంటే మీ అహంకారం మారదు, మీ అహంకారాన్ని కూడా వస్తుంది. అంటే ఇప్పుడే ఇక్కడే హియర్ అని నవ్వు దాన్ని వండి ఆ విశేషాన్ని అహంకారం యొక్క విశేషాన్ని మీరు వండించుకోవడానికి సన్యాసం పెంచుకునేంత మాత్రం చేత, బట్టలు మార్చుకునేంత మాత్రం చేత, మీకు పరిసరాలు మార్చుకునేంత మాత్రం చేత, మీ ఎక్కడి నుంచి ఏ అడుగుతారో బృందావనం పారిపోయేంత మాత్రం చేత మీరు జ్ఞానం కలగాలి. అలాగే విన్న మీ బృందావనం పారిపోయేవాడుకో ఆ బృందావనం మీ కొండలో నీకు కనిపిస్తే మీ కళ కనిపించే దృశ్యాలు మారతాయి. కానీ ఆ దృశ్యాన్ని చూసే అహంకారం మారదు. అది నువ్వు సాధన చేసి ప్రయత్నం చేసి కష్టపడి నన్ను తొలగించుకోవాలి సాధన చేసి నువ్వు ఇది విడిచిపెట్టి పారిపోతే దృశ్యం మారుతుంది. అంతేకాని నీ అహంకారం మారదు. అది ఎప్పటివరకు మారదు. నీకు ఆత్మజ్ఞానం కలిగించలేకున్నది అన్నది. నువ్వు అరుణాచలేశ్వరుడా, ఈ అహంకారాన్ని నేను తొలగించుకోలేకపోతున్నాను, ఈ అహంకారాన్ని నేను తొలగించుకోలేకపోతున్నాను, ఈ అజ్ఞానాన్ని నేను తొలగించుకోలేకపోతున్నాను, నీ శక్తి ఎటువంటిదో నాకు చూపించి, నీ జ్ఞానం ఎటువంటిదో నాకు చూపించి, నీ వైద్యం ఎటువంటిదో నాకు చూపించి అహంకారాన్ని బయటకు తోడే నీకు ఇష్టం నాకు చూపించవనకు, నీ జ్ఞానాన్ని నాకు చూపించవనకు, నీ వైభవాన్ని నాకు చూపించవనకు, నీ అనుభవాన్ని నాకు చూపించవనకు నా అంతటి నేను ప్రయత్నం చేసి అనుభవం నేను బయటపెట్టుకోవాలని రావాలి. ఈ భావాలు ఈ సంఖ్యను నుంచి నేను బయటపడాలంటే ఈ అలవాట్ల నుంచి, ఈ టెండెన్సీస్ నుంచి, ఈ సంస్కారాల నుంచి నేను బయటపడాలంటే నా ప్రయత్నం ఏంటో సరిపోదు. నీ అనుగ్రహాన్ని ఇక్కడ పంపాలి, నీ జ్ఞానాగ్ని పంపాలి. ఈ భౌతిక దేహం భౌతికని అందించి అవనికి అవ్వకముంది, ఈ దేహం భూమికి అవ్వకముంది, నీ జ్ఞానాగ్ని పంపించి ఈ దేహ బుద్ధి నశింప చేసినప్పుడు కదా నీ స్వరూపం నేను చెందుకోవాలని చేస్తున్నాడు. ఈ బట్టలు మార్చుకుంటే నీకు జ్ఞానం వచ్చేది, ఎర్ర బట్టలు తీసేసి ఎర్ర బట్టలు వేసుకున్నది మాత్రం చేత జ్ఞానం వచ్చేది. నువ్వు చనిపోయి ఎక్కడ కూర్చున్నంత మాత్రం చేత నీకు జ్ఞానం వచ్చేది. పరిసరాలు మారినా, నీ స్టేటస్లు మారినా, నీ శరీరాలు మారినా, నీ కుటుంబ స్థితులు మారినా, నీ అహంకారం నీ కూడా నువ్వు వస్తుంది, స్వల్పంలోకి వెళ్తూ వస్తుంది, మరణంలోకి వెళ్తూ వస్తుంది. ఒక భక్తుడు భగవంతుడు చెప్పాడు, నేను బహుశా శరీరం మరణించాక నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు ఒక భక్తుడు. అది భగవాన్ నరకానికి వెళ్తుంది, నీ కూడా నేను వస్తాను నరకంలోకి అన్నాడు. ఎవరు ఎవరైనా మన స్నేహితులు పచ్చగా ఉన్నారని కూడా మనకి సారో సోచారుకున్నారు, ఎవరు మనకి వెళ్ళిందంటాం. మన ప్రేమలు ఎలా ఉంటాయంటే వాళ్ళు పచ్చగా ఉండి ప్రేమ చేయాలనుకుంది, ఏమో మనకు తెలియదంటే మనకు సరిగ్గా తెలియదని మనకు ఎవరు అంటాం. ఇప్పుడు ఈ జనసరం కానీ ఈశ్వరుడు ఏమన్నాడంటే భగవాన్ ఏమన్నాంటే నువ్వు ఎవరిలో నరకంలో పెడతావు, నాకు నరకానికి రావటం పర్లేదు, నీ కోసం నేను వస్తున్నాడు వాడు గురుగట్టు. ఏ అలవాట్లు నీకు జ్ఞానానికి అడ్డుపడుతున్నావు, ఏ స్వార్థ బుద్ధి, ఏ దేహ బుద్ధి, ఏ దేహ వాసన, ఏ లోక వాసన, ఏ శాస్త్ర వాసన నీకు ఆత్మజ్ఞానానికి అడ్డుపడుతున్నాయి, అది వేసి ఆ వాసన బయటకు నీవు చూడాలి. కానీ బట్టలు మారినంత మాత్రం చేత, శరీరం మారినంత మాత్రం చేత, ఈ దేవుడు కదా ఆ దేవుడు, ఆ దేవుడు కదా ఈ దేవుడు, దేవుడు మార్చినంత మాత్రం చేత, గురువుని మార్చినంత మాత్రం చేత నీకు జ్ఞానం కలగదు. ఏ వస్తువు నీకు అడ్డస్తుంది, ఏ అహంబుద్ధి ఏ దేహ బుద్ధి అయితే నీకు అడ్డస్తుంది, ఏ దేహ వాసన అయితే నీకు అడ్డస్తుంది, ఏ మరుగు అయితే నీకు అడ్డస్తుంది, ఆ మరుగాన్ని నువ్వు సొంతంగా ప్రయత్నం చేసి తిరిగించుకుంటే మీకు ఆ బ్రాహ్మణ స్థితి కలుగుతుంది. కానీ బట్టలు మారినట్టు మాత్రం చేత, కుటుంబాలను మార్చినంత మాత్రం చేత, పరిసరాలను మార్చినంత మాత్రం చేత, జన్మలు మార్చినంత మాత్రం చేత మీకు జ్ఞానం కలవడం కలవదు. సన్నీసూత్రం అంటే మీ లోపల ఉన్న కోరికని, నమ్మకాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టిన సన్యాసం. కృష్ణుడు అన్నాడు సన్యాసం అంటే కాషాయ దగ్గర ధరించిన వాళ్ళు సన్యాసం కాదు. నువ్వు కర్మ చెయ్యి, కర్మ చేస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని ఈశ్వరుడుకో సమాజానికి అర్పించు, అది నువ్వు నిజమైన సన్యాసి. నువ్వు ఏదో జన్మలో కర్మఫలోత్సాగం చేయకపోతే నీకు చిత్తం శుద్ధి కలుగుతుంది. కర్మఫలోత్సాగించమైన చిత్తం శుద్ధి కలుగుతుంది. ఎవరికైతే చిత్త శుద్ధి కలిగిందో, ఎవరికైతే చిత్తంలో నిర్మలత్వం కలిగిందో, ఎవరికైతే చిత్తంలో కుదురు కలిగిందో, వారి మోక్షాన్ని సంపాదించగలరు, వారి దశని పొందగలరు. నేను చేసే భాషిందని చేసే కర్మ బట్టి భగవంతుడు మోసపోవడం, ఆ చేసేటప్పుడు ఏ తరంతో చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఏ పర్పస్తో చేస్తున్నాం, ఏ ఏమితో చేస్తున్నాం, ఆ ఏమిని చూస్తారు, ఏ పర్పస్ని చూస్తారు. అంటే నేను చేసినప్పుడు చేసే పని కాదు, ఆ చేసినప్పుడు చేసే పని ఎందుకు చేస్తున్నాను, ఆ తలంపును చూసి నీకు మార్పులు ఇస్తాడు, నీకు స్పిరిచువల్ ఇష్టాలు ఇస్తాడు, స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఇస్తాడు, ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇస్తాడు. ఈ ఆధ్యాత్మిక రంగంలోకి సరస్సులో ఒక నాడు ఉంది, ఎవరైతే ఈశ్వరణపురం ఉందో వాడికి నాడు లోపల అవుతుంది. ఈశ్వరానికి కాకపోతే నేను కోటి జన్మ వచ్చినప్పుడు కానీ నాడు మూసి చేయడం కానీ లోపల లోపల వాటికి నేను మొదలైన ప్రవేశించలేదు. ఆపరేషన్ చేయించడం వల్ల నాడు లోపలి చేయలేదు. ఇంకా ఈ శరీరం పోషణిస్తే నాడు నేను కనపడదు, నేను అమృత నాడు అంటా. ఎక్కడైతే దేవుడు ఉన్నాడు అక్కడి నుంచి ఈ జయంతి ఒక నాడు ఉంటుంది, దాని అమృత నాడు అంటారు. ఆ నాడు ఎవరికైతే లోపలంటే వాటిమెట్టుగా మృత్యులకి బయటకు వచ్చేస్తాడు. అమృత నాడు, అమృతం అంటే మృత్యులు లేనిది అమృతం. ఎవరైతే నాడు లోపలైందో వాడు మృత్యులకి విడుదల పొందుతాడు, ప్రకృతి నుంచి విడుదల పొందుతాడు, సంసార సాగరం నుంచి విడుదల పొందుతాడు. సంసారం అంటే రూపము, నామం. నా రూప బుద్ధి తగ్గుతంటే, నామ బుద్ధి తగ్గుతంటే ఇక్కడ ఉన్న ఈశ్వరుడు తనంతటి తానుగా మనకు వ్యక్తం అవుతాడు. సంసారం అంటే ఇంద్రియమైన మనుషులు కాదు. నీకు ఎంతకాలం ఇచ్చే రూప బుద్ధి ఉందో, ఎంతకాలం ఇచ్చే నామ బుద్ధి ఉందో, అంతకాలం సంసారం కూడా వస్తుంది. సన్నిషించడం అంటే నీకు దేహానికి సంబంధించినటువంటి, మనసుకు సంబంధించినటువంటి కోరికలు విడిచిపెట్టడం, వాంఛలను విడిచిపెట్టడం, తర్వాత నమ్మకాలను విడిచిపెట్టడం. మనకి ఏ కారణంలో దుఃఖం వచ్చినప్పటికీ ఇంటి పడిపోయి మీరు పరిశీలించుకోండి, ఏ కారణంలో దుఃఖం వచ్చినప్పటికీ ఆ జీవుల్లో నమ్మకాలం ఉందని అర్థం. ఇది ఎలా బంగారం అనుకో, ఆ బంగారాన్ని చెప్పడానికి ఇచ్చేస్తా ఉంటుంది సంపదని. ఒక అన్ని పుణ్యం వస్తే వస్తే నీకు ఉండడానికి ఎక్కడ పెట్టుకుంటే అంత మాత్రం చేసి జ్ఞానం రాదు, పుణ్యం వస్తే రావచ్చు. జ్ఞానమనేది నీ కాళ్ళలో చేతులలో నీ తలకాయలో నీ ముక్కులో నీ కళ్ళలో అనుభవానికి వచ్చేది కానీ నీ హృదయంలో అనుభవంలోకి రావాలి. నీ జన్మకైనా రాబోయే జన్మకైనా ఇతరులు హృదయంలో మనకు అనుభవంలోకి రావాలి కానీ కాళ్ళలో నీ చేతులు నీ పొట్టలో మనకు వచ్చేది కాదు. భగవంతుడిని అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు కానీ అందరి పొట్టలోని అందరి కాళ్ళలోని చేతులు నీ నోట్లు నీ ముక్కులు ఉన్నానని చెప్పాడు. అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు. అంటే ధర్మానుభవం ఆ దైవానుభవం హృదయంలోనూ రావాలి. ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ హార్ట్. అది మన హార్ట్లో మనకు అనుభవంలోకి రావాలి కానీ బయట అనుభవంలోకి వచ్చింది కాదు. మీ హార్ట్లో అనుభవంలోకి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఇది డాక్టర్ బట్టి ఇష్టం. మీ హృదయంలో నుంచి దగ్గర మీకు అనుభవంలోకి వచ్చారో తెలుస్తుంది. ఈరే అంతగా ఉన్నవాడు మీరే అంతగా ఉన్నవాడు నా హృదయంలో ఉన్నాడన్న సంగతి మీరు వాడు వేరు కాదు. ఇక్కడ ఉన్నవాడు అంతగా ఉన్నాడు, అంతగా ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు. ఇది మనకు అనుభవం అవటం లేదు. ఇది ఈ విషయం మనకు భ్రాంతి వల్ల మోహం వల్ల ఈ విషయం ఎన్ని జన్మలకు మనకు తెలియలేదు. ఈ మూడు జన్మల వయసులోనే ఎన్నో జన్మలు కనిపిస్తాయి. ఈ జన్మ నుంచి దేవుడు ఎక్కడో ఎక్కడో ఉన్నాడనుకుంటున్నా దాని ఇంత సమయంలో ఇంత దగ్గరలో ఉన్నాడని తెలియ తెలిసాక తెలుస్తుంది. మమ్మల్ని వారు చెప్పినట్టు నువ్వు హనుమాను ఏడు నేను ఏడో అనుకుంటున్నా ఎంతకాలానికి ఇప్పుడు తెలిసింది, ఎప్పుడు తెలిసింది, నేను తెలుసుకున్నాక తెలిసింది, ఏడు తెలిసింది, ఇంతకాలం నువ్వు ఏడో నేను ఏడో అనుకున్నాను, నిన్ను తెలుసుకున్నాక తెలిసింది, నువ్వు ఒక్కడే ఉన్నావు నేను లేనాను సార్. ఎంచేటంటే అహంకారం లేకుండా ఆత్మ ఉండగలదు కానీ ఆత్మ లేకుండా అహంకారం ఉండలేదు. బుడగ లేకుండా సముద్రం ఉండలేదు, కరికలం లేకుండా సముద్రం ఉండలేదు. కానీ సముద్రం లేకుండా కరికాలు ఉండలేదు, బుడగలు ఉండలేదు, ఊరు ఉండలేదు. అయితే ఇప్పుడు ఇంటికి ముందు రాజులు మా ఉద్యోగానికి రాజులను ఇచ్చి ఎక్కడికి పాడిపోకూడదు. దాని మానవుడికి అధ్యక్షుడు పని కాదు. ఈ పని మానవుడు అవుతాను, ఈ పని ఏమి చేస్తున్నాడు? కర్తృత్వం. కర్తృత్వం మనిషి జ్ఞానానికి అడ్డస్తాను కానీ పని ఎవరు చెప్పండి కాదు. మీరు ఫోన్ బాగా ఉండాలనుకోండి అనుకోండి, కానీ మీరు చాలా ఫోన్ బాగా ఉండారు, మీకు పద్మభూషణ ఇవ్వచ్చు అంటారనుకోండి ఎవరైనా, అది మీకు సంతోషం ఇచ్చేస్తుంది అనుకోండి, అది కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఫోన్ అంతా తగలే చేశారంటారనుకోండి మీ ఇంట్లో ఎవరైనా ఏదైనా, అప్పుడు మీరు బాగా ఉండలేదని ఎవరు విమర్శించారంటున్నప్పుడు మీరు కుంగిపోకూడదు. అది బాగా ఉండడానికి ట్రై చేయాలి. ఎవరివాళ్ళని ఎప్పుడు కూడా మీరు చెడ్డవాళ్ళు అనుకోవద్దు. మీరు మంచి వాళ్ళే ఇంకా మంచితనాన్ని పెంచుకోవాలనుకోవాలి. ఎవరికైనా వీటికి ముప్పై మార్కులు వస్తాయనుకోండి ఎందుకు పనికి రాదు సొంతం అనకూడదు. నేను ముప్పై మార్కులు సరిపోయి అరవై మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని విషయాలు ఎంతైతే మనకి ఇవ్వాలని డిస్కరేజ్మెంట్ వెళ్ళకూడదు. ముప్పై మార్కులు వచ్చింది ఎందుకు పనికి రాదు, నువ్వు సొంతం అంటే మళ్ళీ బతికాడు పది మార్కులు వస్తాయి అంటే దాన్ని ఎంకరేజ్ నేను చెప్పాలి. ఇంకా బాగా చెప్పు, నువ్వు మంచివాడవే ఇంకా మంచివాడవు, నువ్వు వివేకవంతుడు ఇంకా వివేకవంతుడు, నువ్వు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవ్వడానికి ప్రయత్నించి అలా చెప్పాలి. కానీ ఎందుకు పనికి రావడం ఎందుకు పనికి రావడం నిజంగా పనికి రాకుండా అయిపోతాడు. చెప్పి పాజిటివ్ సంస్థలు చెప్పాలి, కామన్ సంస్థలు చెప్పాలి. కానీ మనం చెప్పి యూనియో సంస్థలు చెప్తాం. ఎవరికైతే యూనియో సెన్స్ ఉందో వాళ్ళకి కామన్ సెన్స్ ఉందో పాజిటివ్ సెన్స్ ఉందో పాజిటివ్ యాక్ట్ ఉండదు. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రపంచాన్ని చూడండి, ఎవరికైతే యూనియో సెన్స్ ఉందో వాళ్ళకి పాజిటివ్ సెన్స్ ఉండదు, పాజిటివ్ యాక్ట్ ఉండదు, పాజిటివ్ థింకింగ్ ఉండదు. అది ఏకమైన పాజిటివ్ వచ్చేది చదువు వచ్చింది, అది కామన్ సెన్స్ మనకి జ్ఞానం కలుగుతుంది. మీరు బంధువుల పుస్తకాలు చదివిన కామన్ సెన్స్ వాడిపోతే యూజువల్ సెన్స్ ఉంటే మీకు జ్ఞానం కలగదు. కామన్ సెన్స్ ఉంటే మీకు పాజిటివ్ సెన్స్ వస్తుంది, పాజిటివ్ యాక్షన్ వస్తుంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అయితే మీకు యూజువల్ సెన్స్ మనకు నెగిటివ్ యాక్ట్, నెగిటివ్ థింకింగ్. అయితే మీరు భగవాన్ చెప్పేది రాజీ పడి మనం రాజీ పడకపోతే ఇంట్లోని ఉండదని ఇందులో ఉండదు. చాలా మంది భార్య భర్తలు కూడా పడవు, ఎవరైనా నడుస్తున్నాను కాలక్షేమం చేస్తున్నాను అంటారు. ఎంతకంటే జీవితం ఎదుర్కోవాలి, అందరూ ఒక రకంగా ఉండదు. మన ఇంట్లో మనుషులే పది మంది ఉంటే పది మంది పది రకాలుగా ఉంటారు. ఎంతకంటే ఎదుర్కోవాలి, అలాగని మన జ్ఞానాన్ని విడిచిపెట్టలేదు. ఎంతకంటే జీవితంలో నటించకపోతే రోజులలో అదేవిధంగా భగవంతుడు రాజీ పడు. భగవంతుడి సంకల్పాన్ని కొంచెం ఇష్టపడు. నీ సంకల్పాన్ని చూసిన ఎంత ఇష్టపడుతున్నావు, నీ వాంక్షను చూసింది ఎంత ఇష్టపడుతున్నావు. భగవంతుడి సంకల్పాన్ని గౌరవించడం, భగవంతుడు సంకల్పించడం రాజుడు పట్టడం మీకు చేతనైతే మంచిదే, చేతనం కాబట్టి నేర్చుకోండి. ఏమి అద్భుతమైన టీచింగ్లో చూడండి. ఇన్ని చీకటిగా ఉంది, ఇన్ని చీకటిగా ఉంది, ఇన్ని చీకటిగా ఉంది, ఏమిస్తూ కూర్చోబడుకుంటే చిన్న కృష్ణ మీరు నిర్మించడం అది ఇక్కడ లోపం చెప్పు. ఎప్పుడైతే ప్రయత్నం ఉందో ప్రయత్నం అక్కడ అనుగ్రహం కూడా వస్తుంది. మీ ప్రయత్నమే అనుగ్రహం కింద మారిపోతుంది, మీ కష్టమే బలం కింద ఎలా మారుతుంది, మీ సమస్యే మీ బలం కింద ఎలా మారుతుంది, అది మనం మీ ప్రయత్నమే అనుగ్రహంగా మారిపోతుంది. ప్రయత్నం లేకుండా అనుగ్రహం రాదు. నేర్చు ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంది, దేశ జాగ్రత్త వృద్ధి రోజు స్వరూపం దేవుడికి అనుగ్రహం తన స్వరూపం. ఎప్పుడైనా మీకు ఒక కష్టం వచ్చినది కూడా దేవుని అనుగ్రహం. ఇది భగవాన్ చెప్పి అలా బాధించాలంటున్నారు. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినందుకో, మీకు ఎప్పుడైనా బాధ వచ్చినందుకో, ఆ కష్టం మీ కళ్ళు అక్కడికి ఏర్పడటం కోసం కష్టం మీకు పంపించాడు. మీకు దేవోదయం కలగడం కోసం కష్టం పంపించాడు. అవి మీ మంచికే పంపించాడు. మీ చెడ్డకు పంపించలేదని దేవుడితో రాజీ పట్టడానికి, దేవుడితో సమాధానం పట్టడానికి, మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినందుకు మాత్రం దేవుడు మీ ఇష్టాన్ని విడిచిపెట్టకు. కొంతమంది కష్టం వస్తే దేవుడి మీద ఇష్టం గురించి గుర్తిస్తారు. అది మీ శరణాగతికి భంగం వచ్చింది. అది దేవుని ప్రేమకి ఆప్యాయించడం దూరం రాండగంగా భక్తులు అక్కడ చెప్పాడు. ఓ రాండగంగా నా చేతిలో నువ్వు ఓడిపోయావు అన్నాడు భక్తుడు. ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు నాకు పంపించేశాను. అది ఇప్పటికీ ఈ కష్టాన్ని ఎందుకు పంపాను, ఈ మీద నేను వెళ్ళేస్తావు, నేను ఏ కంప్లైంట్ చేయలేదు. ఒకవేళ కొత్తగా మీ మీద ఉంటే అప్పుడు కష్టాలు పంపుతాంటే మీ దగ్గర ఏం లేదు. మీ చిత్రంలో ఉన్న కష్టాలను, మీ సంఖ్యలో ఉన్న కష్టాలను అయితే అది నీ చేతిలో నేను ఓడిపోయాను, నా చేతిలో నువ్వు ఓడిపోయాను అన్నాడు వాడు భక్తుడు. అంటే దేవుని దగ్గర ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్ని పంపిస్తారు నా భక్తుడికి. నేను కంప్లైంట్ చేయలేదండి. నన్ను ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఎందుకు నిలబెట్టారు, ఇంకా మేకడిగా ఎందుకు నిలబెట్టారు అంటే అడగలేబెట్టండి. నో కంప్లైంట్, నో సఫరింగ్, కంప్లీట్ సమయం ఉండాలి. మీ ఇష్టమే నా ఇష్టం, మీ సంకల్పమే నా సంకల్పం. మీ బరువు భగవంతుని చెప్పిన వేస్తే ఈ ప్రపంచం బరువు ఏ బరువు అయితే మాస్తున్నాడో నీ బరువు కూడా ఆయన మాస్తాం. ఒక నీ బరువు వేయలేదని బయట అనుకు ప్రపంచంగా మోసేవాడు నీవు ఒక్కడ బరువు వేయలేదా? ఈ విషయాన్ని గ్రహించు. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. నువ్వు ఏ విషయం గురించి అయితే భయపడుతున్నావు, ఏ విషయం గురించి ఆందోళన పడుతున్నావు, ఆందోళన నీకు ఏమి రాదు. నువ్వు కన్నర పడకు, నీ మనసుని పుణ్య చేసుకో, నీ మనసుని పుణ్య చేసుకో. నువ్వు రాజును నేను ఒక్కలేదు అందరి బాధ్యతలో నుంచి భగవంతుడితో రాజుకుని భగవంతుడితో కాంకరం నిజము. భగవంతుడితో నువ్వు కాంకరం నిజం. అందరినీ ఎవరైతే ఏ జరుగుతూ చూస్తున్నాడు అన్నీ కూడా వేరే చేస్తావు. అందరి బరువులు మోసే ఈశ్వరుడు నువ్వు ఎక్కడే బరువు అవుతావు అన్న మనిషి గారు అన్నారు. నీ కనుక శరణాగతి కుదిరితే నేను ఉన్న విచారణ కొన్ని అవసరం లేదండి. నీ కనుక శరణాగతి మార్గం కనుక పట్టిస్తే, ఆ భక్తి మార్గం కనుక పట్టిస్తే, ఆ ప్రభక్తి మార్గం కనుక పట్టిస్తే, ఆ శుద్ధ భక్తి నీకు పట్టిస్తే, ఆ విశ్వడు ద్వేషం కనుక నీకు పట్టిస్తే, ఆ జ్ఞానం కనుక ఒక దేశం అన్నారు. కొంతమంది చెప్తారు నేను ఏదో భక్తేశారు నాకు మోక్షం కూడా అక్కడ లేదంటారు. ఆ పరాభక్తి కనుక పట్టిస్తే జ్ఞానం కొంత అసలంగా ఉంటుంది. చంద్ర నా భక్తిని కనుక నువ్వు పొందితే అందులోని జ్ఞానము, అందులోని మహా విలువలు. భక్తి జ్ఞానాన్ని విడిచిపెట్టలేదు. నా భక్తిలో జ్ఞానం ఉంది, నా భక్తిలో శాంతి ఉంది, నా భక్తిలో నేను అజ్ఞానానికి విడుదల చేసే శక్తి ఉంది. మీరేమో రెండు మాటలు నన్ను కాల్చి నేను మీరు శుద్ధి చేసి ముక్తులు ఇస్తే భవిష్యత్తు నా భక్తిలో ఉంది. నా భక్తుంది అలాగే నా భక్తులను సంపాదించు, నా భక్తులు పొందు. ఏ రెండు భక్తి, అవి వ్యాపార భక్తి కాదు, అది వ్యాపార భక్తి కాదు, అది వ్యాపార ప్రాణం కాదు. నా భక్తి ఏంటంటే పరాభక్తి. అది ఉత్కృష్టమైన భక్తిని, అది ఉదాత్తమైన భక్తిని, అది ఉన్నతమైన భక్తిని. ఆ భక్తిని సంపాదిస్తే దాని కూడా జ్ఞానం పరిగెత్తుకు వస్తుంది. జ్ఞానం ఎక్కడికి పోతుంది? ఆ భక్తి కూడా జ్ఞానం ఉంటుంది. నా భక్తి జ్ఞానంతో ముందు ఉంటుంది. అటువంటి నా భక్తిని నేను సంపాదించు. బెస్ట్ ఆఫ్ ఎవరి అంటే నీకు భగవంతుడి మీద ప్రేమ కలిగింది అనుకో, ఆ ప్రేమ మీద అయిందనుకో, నీ కుటుంబానికో, నీ గ్రామానికో, నీ దేశానికో అది పరిమితం ఉండదు. ప్రపంచం అంతా వ్యాప్తిస్తుంది. నిజంగా ఉండదు నీకు ప్రేమ కలిగితే, ఆ ప్రేమ నీ కుటుంబ సభ్యుడికో, నీ గ్రామ సభ్యుడికో, నీ రాష్ట్రానికో, నీ దేశానికో పరిమితం. నీ విశ్వవ్యాప్తం అవుతుంది. ఆకాశం ఎంత వ్యాపించండు, సముద్రం ఎంత లోతుగా ఉండు, అదంత లోతులోకి వెళ్ళిపోతుంది, అంత విశాలమవుతుంది. అట్టిది నా ప్రేమ, నా అనారోగ్య సంకుచితంగా ఊహించుకోకుండి. ఆ పరాభక్తి చెందినప్పుడు నీకు తెలుస్తుంది. ఆ భక్తి చూడదు. నువ్వు ఊహించుకుంటే నీకు అర్థం కాదు. నువ్వు ఊహించుకుంటే ఏమి నీ అహంకారం అనుకోవచ్చు. ప్రభుత్వం చేసి అన్నానుకో ఊరు కదలేదు, ఆ తిరువనమలే కదలలేదు, పుస్తకాలు రాయలేదు, ఉపన్యాసాలు చెప్పలేదు, రైలు మీద తిరగలేదు, కార్లు మీద చూడలేదు. కానీ ఎవరి మనిషి యొక్క గౌరవం ఆ పేరు అంతా ప్రపంచంతో వ్యాపించింది. ఊహించుకుంటే అక్కడ ఉన్న కొంచెం విశ్వప్రేమ అనుకున్న శక్తి, అనుకున్న ప్రేమ ఒకే చోట కూర్చున్నాడు. ప్రపంచంతో ఆయన చేత ఆకర్షించబడు. విశ్వప్రేమ రెండది, విశ్వప్రేమ ప్రపంచంతో కూడా శక్తి వ్యాపిస్తుంది. అది ఇండివిజువల్ లైఫ్ కాదు. కొంతమంది ముఖాన్ని చూసి పేరు లేస్తూ ఉంటారు, అటువంటి ప్రాణం కాదు. ఈ వర్షాలు అచ్చలు వారు అన్నారు, శ్వాసం లేకుండా విశ్వాసంలో విడిచిపెట్టాలి. కొంచెం శ్వాసం కూడా ఉండకూడదు, విశ్వాసంలో విడిచిపెట్టాలి. అది కంప్లీట్లీ విడిచిపెట్టాలి, ఫుల్లీగా విడిచిపెట్టాలి. అటువంటి ఏదంటే వ్యక్తి భావాన్ని, ఈ దేవుడి శక్తిని శ్వాసం లేకుండా విడిచిపెట్టాలి. అగ్ని ఆపేశానుకోండి, ఇంకో కణం ఉందనుకోండి, ఆ కణం మీరు విద్యార్థి ఆత్మ నగర అంటే మీ సేవలు ఇప్పుడు నాయకులు కూడా అంటే అర్పించాలనుకుంటూ కొన్ని ఇప్పుడు నాయకులు తీసుకుని పంటలు వేసాను కూడా కలిసి అంటుపోతుంది. అదేవిధంగా అహంకారం అంతా పోయిందనుకో, ఇంకా కొంచెం మిగిలిందనుకో, ఆ కొంచెం అహంకారం మీకు లక్ష్యాలు జన్మలో తీసుకురావచ్చు. అంటే మీరు కంప్లీట్గా విడిచిపెట్టవలసింది, శ్వాసం లేకుండా విడిచిపెట్టవలసింది, ఇంటికి పనికిరాని వచ్చేది అంటే దాన్ని విశ్వాసంగా విడిచిపెట్టవలసింది. ఉందని అంటే అది దేవుడు చూస్తే ఈ ప్రత్యేక భావాన్ని, అహం భావాన్ని, అహంకార బుద్ధిని శ్వాసంగా విడిచిపెట్టి శ్వాసం పనికిరాదు. శ్వాసం వచ్చినట్టు మీద పునర్జన్మ కారణం అవుతుంది. మీ ఇష్టమైన మనిషి దగ్గర ఖాళీ వేయాలనుకోండి, మా బాధ ఏమీ కాదనుకుంటారు. అప్పుడు మీకు ఎలా వస్తుంది సంతోషం? ఆ సంతోషం ఎవరికి వస్తుంది? అహంకారానికి వస్తుంది. అంతఃకరణలో లేని సంతోషం, అంతఃకరణలోని ఆనందము, అంతఃకరణలో లేని శాంతి ఎందుకుంది? ఎవరికో కాదు మీకు సంతోషం ఇస్తే సంతోషం రావచ్చు. అందరూ మీ అంతఃకరణం లేదు, అందరూ మీ మనస్సులు ఎవరికో కాదు నుంచి మీరు సంతోషించండి. అంతఃకరణలోని ఆనందం, అంతఃకరణలోని సంతోషం మీ సమృద్ధి కారణమవుతుంది. అంతఃకరణలోని సంతోషం, అంతఃకరణలోని ఆనందం వల్ల మీరు మరణాంతర జీవితంలో విశేష శ్లోకాలు వెళ్ళవలసి ఉంటుంది. ఇది డాక్టర్స్ మ్యాచ్. మీరు ఇంటికి వెళ్ళిపోండి కదా, ఎప్పుడైతే మీకు ఎప్పుడైనా సంతోషం రావచ్చు. ఆ సంతోషంలో ఎందుకు వస్తాను మీకు ఆ సంతోషం? అంతఃకరణ ఉండాలి సంతోషంలోని, అంతఃకరణ ఎలా తీసుకోండి. అక్కడ ఆ సంతోషం అంతఃకరణ లేకపోతే, ఆనందం అటువంటి మీకు అంతఃకరణ లేకపోతే, అదే మీరు చెప్తారు ఆ సంతోషం ఆనందానికి మీరు భగవంతుడు చెప్పినటువంటి సమాధానం చెప్పాలి. మీరు పునర్జన్మకు ఏకవుతుంది, మీకు బ్యాగ్ టెండెన్సీస్ మీకు వస్తాయి. అంతఃకరణలోని సంతోషం అక్కడ ఎంత బాగుందో చూడండి. మనలో మేము మీకు ఎటువంటి సంతోషాలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు తొందర వస్తాయి. ఆ తొందరలో అంతఃకరణం ఉందా? అది సంతోషం ఎందుకు వస్తుంది? సంతోషం నాకు అంతఃకరణం ఉందా? ఎవరికో చెప్పగలిగిన వాళ్ళు నాకు ఈ సంతోషం వస్తుంది, ఎవరికో చెప్పగలిగిన వాళ్ళు మీకు సంతోషం వస్తుంది. అక్కడ అంతఃకరణం లేదు, మీకు నీచ స్థితి కలుగుతుంది. అది జాగ్రత్త బాపుడి అన్నారు. జ్ఞాన సమక్షంలో, అశాంతి సామ్రాజ్యానికి అధిపతైన వాడి సమక్షంలో ఆ ప్రదర్శనలను కూర్చున్నప్పుడు నేను కూడా జ్ఞానం సంపాదించాలన్న వాంఛ నీకు ఉదయిస్తుంది. అది జ్ఞాని యొక్క వైభవం. జ్ఞాని మాటలు చెప్పటం లేదు, జ్ఞాని మాట్లాడక్కర్లేదు, జ్ఞాని పుస్తకాలు రాయక్కర్లేదు, జ్ఞాని ప్రసంగాలు చేయక్కర్లేదు. అది శరీరం ధరించి ఉంటే చాలు, మీకు అదృష్టం పని పూర్తి అయిపోతూ ఉంటుంది. అది జ్ఞాని యొక్క వైభవం. అంటే ఆ జ్ఞానిని చూసినప్పుడు ఆ జ్ఞాన స్థితి నేను కూడా పొందాలనేటువంటి కాంక్ష నీ హృదయంతరం నుంచి, నీ హృదయంతరం వేయం నుంచి విభుత్తి విభుత్తి వస్తుంది. అంటే కప్పొచ్చిన ప్రయోగంలోకి మనం ఆది చేసుకోలేము. ఆ జ్ఞానిని చూసినప్పుడు మనం కూడా జ్ఞానం సంపాదించాలనుకునే కాంక్ష మీ హృదయం నుంచి ఉబ్బుచి 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 వస్తుంది. అతి జ్ఞాని యొక్క వైభవం. జ్ఞానిని సమీపించి, జ్ఞానిని గౌరవించి, ఆయన ఊపు చూసి, ఆయన చెప్పే మూడులో ఉన్నాడా చెప్పని మూడులో ఉన్నాడా మూడు చూసి, ఆయన గౌరవించి, ఎగతాడు కోసం కాకుండా, సాధన కోసం కాకుండా, జోపు కోసం కాకుండా తెలుసుకోవాలనే కాంక్షతో జ్ఞానిని ఆశ్రయించి జ్ఞానాన్ని సంపాదించమని కృష్ణుడు గీతలో చెప్పాడు. జ్ఞానిని ఆశ్రయించమని భగవంతుడు చెప్పాడు గీతలో. అతని ప్రేమ విశ్వాసం అవుతుంది. ఎవరి ప్రేమలో జ్ఞాని యొక్క ప్రేమ యూనివర్సల్ అయిపోతుంది. అక్కడ కూడా అయ్యి ఉంటుంది, అది యూనివర్జువల్ అయి కాదు, సమానస్ అయి కాదు, అది యూనివర్సల్ అని. అక్కడ కూడా ఏముంటుంది? అదే నీ దేహానికి పరిమితి ఉండదు, సృష్టి అంతా పరిమితం ఉంటుంది. కేవలం నీ దేహానికో నీ కుటుంబానికో నీ పరిమితి ఉండదు, సృష్టి అంతా పరిమితం ఉంటుంది. ఆకాశం ఎంత విశాలంగా ఉందో, సముద్రం ఎంత లోతుగా ఉందో, ఆ మిగిలిన కూడా అలాగే ఉంటుంది. ఒక చోటు ఉంటే మరొక చోటు కాకపోతే అది విషయం కాదు. కాశీలైన దేవుడి పేరు విశ్వనాథ్, ఆయన విశ్వానికి నాథుడు. పూరి జగన్నాథమైన దేవుడి పేరు ఏం పేరు? జగన్నాథ్. నేను జగత్తుకు నాథుడు, ఆయన విశ్వానికి నాథుడు. పూరి జగన్నాథమైన దేవుడి పేరు జగన్నాథుడు. జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు. కాశీలైన దేవుడి పేరు విశ్వానికి నాథుడు, ఆయన విశ్వానికి నాథుడు. అంటే ఆయన ఏమిటంటే చిదంబరం ఉన్నవాడు ఎవరు? నటరాజు. చిదంబరం ఉన్నవాడు రంగరాజు. అంటే పేరు చేయడా కానీ స్వరూపం ఉంటే వస్తువు ఉంటే గొడుసులైనది బంగారం, వడ్డానది ఉన్నది కూడా నా బంగారం. రంగరాజు నటరాజు ఉంటే గోపాలకు చేయడం లోపల వస్తువు ఒకటి కాదు. కళకు చూడటాను గోపాలు ఏడుగా కనిపిస్తాయి, కానీ ఉన్న వస్తువు ఉన్న పదార్థం, సత్య పదార్థం కూడా ఉన్నది ఒకటే. నిజం మీ కళ్ళకున్నది అలా కనిపిస్తుంది. శివుడు పార్వతి మన కళ్ళకు వేరుగా కనిపిస్తారు. మనకు అంతర్దృష్టి కలుగుతాడు. ఇద్దరు ఉండితే సంగతి నాకు తెలుస్తుంది. జ్ఞానం లేకుండా శక్తి ఉండదు, శక్తి లేకుండా జ్ఞానం ఉండదు. ఇది శివుడు అంటే జ్ఞానం, పార్వతి అంటే శక్తి. శక్తి లేకుండా జ్ఞానం ఉండదు, జ్ఞానం లేకుండా శక్తి ఉండదు. శివుడు లేకపోతే పార్వతి లేదు, పార్వతి లేకపోతే శివుడు లేదు. కళ్ళకి ఇద్దరు వేరుగా కనిపిస్తారు. కానీ మనకు అంతర్దృష్టి కలిగితే వాళ్ళిద్దరు ఉంటే సంగతి నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లోని మనుషులు ఏమి అందువాదం ఎలా కలుగుతుందో జ్ఞానికి సృష్టి అంతటా మీరు అందువాదం కలుగుతుంది. సృష్టి అంతటి మీద ప్రాణం కలుగుతుంది. నాకు ఎదురు ఫిజర్స్ వచ్చింది డెన్మార్క్ నుంచి ఒక మొత్తం రాశాడు. అరుణాచలంలో ఆ డెన్మార్క్ అతను నేను పరిశ్రమ ఒక చోట ఉన్నాను అంతే. మళ్ళీ నేను మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఇండియా రావాలనుకుంటున్నాను. ఇండియాలో నాకేం పని లేదు, ఇండియాలో నాకు వ్యాపారం లేదు, నేను చూడకుండా ఉండలేకపోతే నేను వస్తానని రాశాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఎవడో నేనే ఉన్నాను, ఆయన చెల్లవాడు, ఆయన ఎవడో నేనే ఉన్నాను. ఇంత చేస్తే ఒక పేద కలిసి ఉంటాడు. ఇంగ్లీషులో నేను ఇండియా రావాలని రావటం లేదు, ఇండియాలోని దృశ్యాలను చూడటానికి రావటం లేదు, ఇండియాలోని పట్టణాలు ఆశ్రమాలు చూడటానికి రావటం లేదు, దీనిని చూడాలని రావటం లేదు, దీనిని చూడకుండా ఉండలేకపోతే నేను దగ్గర వస్తున్నాను. అది భగవాన్ అంటే అంటారు వన్ సచ్ జనం, వన్ వరుణ జనం, వన్ వ్యక్తి జనం. రామకృష్ణపురం చెప్పాడు అసలు పొలిలో ఉన్న కర్ర బాగా ఎండిపోయి ఉండాలి కానీ మొదటిపోతే ఎరిగిపోతున్నది. పొలిలో ఉన్న కర్ర బాగా ఏంటంటే మొదటి అద్దెపోతే ఎరిగిపోతున్నది, అది శుభ్రంగా తడిచిపోయి నానిపోయి ఇంటి మీకు అద్దెపెట్టి ఖర్చు అయిపోతుంది అన్న పొలాలు అడిగన్నాడు. అలాగే ఎంత వాడికి అన్నటింటే యోగ్యంటే జ్ఞానం ఒక చూపు సరిపోతుంది, ఒక స్పర్శ సరిపోతుంది, ఒక మాట సరిపోతుంది, ఒక తలంపు సరిపోతుంది. మన తాటి జనం, మన ముక్తి జనం, రెండంబరించి జనం, మన కచ్చి జనం, మన వయసు జనం, మన ధ్యానసి జనం. మీరు బ్రహ్మం గురించి వినండి, బ్రహ్మం గురించి శ్రవణం చేయాలి. ఇస్రో ఇస్రో శ్రవణం చేయాలి, మన్నం చేయాలి. ఏ వస్తువుని పొందాలనుకుంటున్నారు కానీ నిరంతరం విసుగు లేకుండా శ్రవణం చేయాలి, విసుగు లేకుండా మన్నం చేయాలి. నేను చేయలేదు చేయలేదు అది మీరు అయిపోతారు. విసుగు ఉండకూడదు ఇంకా. విసుగు లేకుండా శ్రవణం చేయాలి, విసుగు లేకుండా మన్నం చేయాలి, విసుగు లేకుండా శ్రవణం చేయాలి, విసుగు లేకుండా శ్రవణం చేయాలి. కమలేశ కమలేశ రజమన సముద్ర మహాశివుడు మహాపాత్మ విజయన నిజ వైరుణి కమలేశ కమలేశ రజమన సముద్ర అర్జునుడు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్, చార్మింగ్ క్వశ్చన్, బ్యూటిఫుల్ క్వశ్చన్, వండర్ఫుల్ క్వశ్చన్. ఒకటి క్వశ్చన్ ఏంటంటే మానవుడిని సత్యం తెలుస్తూ ఉంటుంది, తన తప్పు చేస్తూ ఉంటాడు, కారణం ఉంటుంది, వాడికి కోరిక చేస్తుంది, కానీ చెడమని తెలుస్తూ ఉంటుంది, తన కోరిక అలా చేస్తుంది. ఆ కోరికను ఎవరు సంతృప్తి పరచలేదు. కోరిక మహాశివి కోరికను తీర్చుకుంటూ కోరిక నేను జయించలేదు. నువ్వు కోరిక జన్మేస్తా కోరికను సాటిస్ఫై చేస్తూ నువ్వు కోరికను జయించలేదు. కోరికను కంట్రోల్ చేస్తూ నువ్వు కోరికను జయించగలవు. టు కంట్రోల్ యువర్ డిజైర్ బ్రింగ్స్ మోర్ జాయ్ దెన్ టు సాటిస్ఫై ఇట్. అకార్డింగ్ టు లార్డ్ కృష్ణ, అకార్డింగ్ టు లార్డ్ వ్యాసుదేవ, టు కంట్రోల్ యువర్ డిజైర్ బ్రింగ్స్ మోర్ జాయ్, బ్రింగ్స్ మోర్ జాయ్, బ్రింగ్స్ మోర్ లైఫ్ దెన్ టు సాటిస్ఫై ఇట్. నిజం ఒక చోట ఉంటే మరొక చోట లేకుండా ఉండదు. నిజం నిజం అంచటా ఉంటుంది, అన్ని కాలాలు ఉంటుంది, అంచటా ఉంటుంది. ఇంకా చంద్రాచార్య గారు కాశీ వెళ్ళి ఏమన్నారంటే, ఓ విశ్వనాథ ఈ కాశీ వచ్చాను నేను, ఓ పొరపాటు చేశాను, ఎవరు వచ్చినట్టు నేను పొరపాటు చేశాను. దేవుడు అంతటా ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు, దేవుని కాలం లేదు, దేవుని చోటు లేదు, దేవుని లేని ప్రాంతం లేదు. కానీ కాశీలో ఉన్న దేవుడు ఉన్నాడని భావంతో ఇక్కడికి వచ్చాను. అంతటా ఉన్న నిన్ను ఈ గుండె మాత్రమే ఉన్నామనే భావంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను చేస్తున్న ఈ తప్పుడు నన్ను క్షమించి ఆశీర్వదించున్నాడు వాడు అక్షర స్వామి. తిని చింతిస్తుంటే నీ పునర్జన్మ యొక్క కారణాలు ఏమైతే ఉన్నాయో, నీ పునర్జన్మ వాసనలు ఏవైతే ఉన్నాయో, నీ పునర్జన్మ పరంపర ఉన్నాయో, వాళ్ళంతటా ఏమి ప్రయత్నం లేకుండా మీరు దూరం అయిపోతారు. భావకులు ఏమి కొన్ని గుండెలకు దూరం అవుతారు. మీరు నిరంతరం భగవంతుని చింతించి భగవంతుని ఆరాధన చేస్తూ భగవంతుడు భక్తి కలిగి ఉంటే మీ పునర్జన్మకు కారణాల వీటికి కూడా వాదం తెలియదు, మీరు దూరం అయిపోతారు. మీకు తెలియకుండానే అవి ముందుకు రాలిపోతాయి. శీతాకాలంలో మనం అది అగ్ని దగ్గరికి వెళ్ళేప్పటికీ చలికి వెళ్ళలేదు దూరం వెళ్ళిపోతాం. అదేవిధంగా భూమి దగ్గరికి వెళ్ళేప్పటికీ మీ యొక్క ధనజ్ఞానం హేతుల నుంచి మీరు దూరం వెళ్ళిపోతాం. దాని అర్థం ఏంటంటే మాయ మీకు దారిస్తుంది. మాయ దారిస్తే మనం ఎవరికి వెళ్ళగలం, కానీ మాయ దారి అవ్వకపోతే మనకు వెళ్ళలేం. అంటే ఈశ్వరుని పోతే ఆశ్రయించావు, ఈశ్వరు పదాన్ని పోతే ఆశ్రయించావు, మాయని విడిచిపెట్టేస్తావు. దానంతరం మాయ తప్పుకుంటుంది. మాయ తప్పుకుంటే మనం ఎవరికి వెళ్ళగలం, కానీ మాయ మనకు దారి అవ్వకపోతుంది. అంతటి వాళ్ళని ఎవరికి వెళ్ళలేదు. మా ఎప్పుడు దారిస్తున్నట్టు ఈశ్వరుని పోయి ఎవరికైతే కలిగిందో వాడికి మాత్రమే మాయ దారిస్తుంది. కలిగేసరికి మాయ దారివుడు మాయ స్వాధీనంలో మనమున్నాం, ఈశ్వర స్వాధీనంలో మాయ ఉంది. అది ఈశ్వరాజ్ని ఇస్తే మాయకి ఆ మాయ మనలో తప్పుకుంటుంది. మనం దాన్ని చేరుకుంటాం. మీ నీరెస్టు ఆ డిఎస్టు ప్రత్యాక్ష విషయంలో కూడా మీరు కూడా పొందిపోతాం. అదే స్వామిజీ అంటే అంటారు దేవ కారణుడు. మార్చ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, నీ నీడ్ ఆఫ్ లుకింగ్ బెహైండ్. ఈ వాసన గురించి మనం ఇది ఎలా పొందగలం అనేటువంటి మీకు గట్టిగా ఎంత బలంగా ఉన్నా వాసన కూడా రాలిపోతాయి. ఎంత అద్భుతంగా చూపినాడు చూడండి ఇక్కడ పదండి. ఈ వాసన గురించి మన జీవితంలో ఎందుకు పొందగలం అనేటువంటి స్ట్రాంగ్ వాసన, బలీయమైన వాసన కూడా ఈ భగవద్గీత మొక్కల్లో ప్రయాణం చేస్తే అది బలీయమైన వాసన కూడా రాలిపోతుంది అని చెప్పి మేము సందేహపడకు. దేవుణ్ణి సందేహిస్తాంటే నీ నోట్లో మట్టి, దేవుణ్ణి సందేహించాలంటే నీ నోట్లో సొమ్ము. ఇది సన్నిహితం కదా, సంబంధాలు నీరు చెంచుకోక్కర్లేదు, వాడే చెంపేస్తాడు. ఎవడు నీకు ఎవరి మీదైతే ప్రేమ ఉందో, ఎవరి మీదైతే అనిరాధం ఉంది, ఈ బంధాలు నీరు చెంపుకోక్కర్లేదు. మీరు చెంపుకోవాలని చెప్పుకోలేరు. మట్టి నుండి పెట్టి ఆపరేషన్ ఎలా చేస్తారు? ఈశ్వరునికి తెలియకున్నాయి. మీ బంధాల నుంచి కట్ చేసేస్తాడు మిమ్మల్ని, ఈ బంధాల నుంచి విడుదల చేసేస్తాడు. నువ్వు సందేహించవలసిన పని లేదు. ఓం నారాయణాయ నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవం వాసుదేవం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః భగవతే శ్రీరమణాయ. హరహర శంకర జయ జయ శంకర, 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 హరహర శంకర జయ జయ శంకర. అన్ని వేదాలు, అన్ని ఇతిహాసాలు, అన్ని పురాణాలు, అన్ని శాస్త్రాలు ఆచార్య స్వామి గారి పాఠాల్లో ఉన్నాయి. హరహర శంకర జయ జయ శంకర. కొన్ని వందల పార్టీలు చేయలేని పని శంకరాచార్య గారు చేశారు, కొన్ని వందల పార్టీలు చేయలేని పని ఆచార్య స్వామి గారు చేశారు. హరహర శంకర జయ జయ శంకర. ప్రేమను రిపీట్ చేసుకోండి శ్లోకాన్ని. బ్రహ్మమూత బ్రహ్మమూత ప్రసన్నాత్మా నశోచతి ముఖాంక్షతి, నశోచతి ముఖాంక్షతి. సమూహం సమాహం సర్వేషు భూతేషు. అటువంటి వాడికి ఏం ఇచ్చేస్తాడు? నా భక్తిని ఇచ్చేస్తానన్నాడు. అంటే ఇటువంటి భక్తిని మీకు ఇస్తే నేను పొందుతాను అని ఇచ్చేస్తానన్నాడు. మాకు మద్భక్తి నద్భక్తిం లభతే. అది ఎటువంటి భక్తి? పరాభక్తి. అది ఏం భక్తి? పరాభక్తి. నువ్వు జ్ఞానము జ్ఞానమని కోల్పోదు, అది సరిపోదు. ఆ పరాభక్తిలో జ్ఞానం ఇంది ఉంటుంది. పరాభక్తి ఏం భక్తి? మద్భక్తి మద్భక్తి లభతే పరాం. అంటే ఆ పరభక్తి మీద ఉత్కృష్టమైన భక్తి మీకు ప్రసాదిస్తాను. ఎప్పుడు ఎవరు సర్వహ సర్వేషు భూతేషు సర్వేషు భూతేషు మద్భక్తి మద్భక్తి మా భక్తిని లభతే పరాం.